ಶಂಕರಾಚಾರ್ಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ರಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ನಮಃಶಾಂತಿದಾಂತಿಕ್ಷಮಾಸತ್ಯಧಾಮ್ನೇ ನಮಃ ಪಾಪಪುಂಜಾದ್ರಿದಂಭೋಳಿನಾಮ್ನೇ ನಮಸ್ತೆ ಸ್ವಯಂ ಜ್ಯೋತಿರಾನಂದಭೂಮ್ನೇ ನಮಃಶಂಕರಾಚಾರ್ಯನಾಮ್ನೇ ಮಹಿಮ್ನೇ. ಭದ್ರಮೈನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭು ವಿನಗನಿಮ್ಮು ನಿಸ್ತೂಲಾನಂದಮುನ ಹೃದಿ ನಿಂಪು ನಟ್ಟಿ ಸುಂದರಮುಲಗು ವಿಷಯಮುಲ್ಚುಡನಿಮ್ಮು ನೀದು ಮಹಿಮಲ ಪಾಡುಚು ನೀದು ಪನಿಕಿ ಜೀವಿತಮುನಂಕಿತಮ್ಮುಗಚೇಯು ಕೊರಕು ನಾದು ದೇಹಮು ದೃಢಮುಗಾ ನಡುವ ನಿಮ್ಮು ಒಡಲು ಮರಪಿಂಚಿ ಮದಿಶಾಂತಿ ಬಡಗಜೇಯು ಮಲಯ ಪವನ ಪುವೀಚಿಕಲ್ ಮಂದಗತುಲ ವಿಶ್ವಮುನನ್ ಎಲ್ಲ ಕಾಲಮು ವೀವನಿಮ್ಮು. ಭದ್ರಮೈನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭು ವಿನಗನಿಮ್ಮು. ಸಮಸ್ತ ಪ್ರಾಣಿ ಹೃದಂತರ್ಯಾಮಿ ಸರ್ವಜೀವ ಚೈತನ್ಯ ಸ್ವರೂಪುಡು ಈ ಕ್ಷೇತ್ರ ಅಧಿನಾಥುಡು ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರಿ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾಲಕು ಸಭಕ್ತಿಕ ಪ್ರಣಾಮಾಲು ಸಹಸ್ರಾಧಿಕಂಗಾ ಮುನುಮುಂದುಗಾ ಸಮರ್ಪಿಂಚುಕುಂಟೂ ಸಕಲ ವಿದ್ಯಾಸ್ವರೂಪಿಣಿ ಶಾರದಾ ಪರಮೇಶ್ವರಿ ಅಡುಗುದಮ್ಮುಲಕು ಅಂಜಲಿ ಘಟಿಸ್ತು ಜಗದ್ಗುರುವುಲು ಶ್ರೀ 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 ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿವಾರಿ ಶ್ರೀಚರಣಾಲಕು ಭಕ್ತಿತೋ ಪ್ರಣಮಿಲ್ಲುತು ಪ್ರಶಾಂತ ಸುಂದರಮೈನ ಈ ಜಗದ್ಗುರು ಪ್ರವಚನ ಮಂದಿರಲ್ಲೂ ಶಂಕರಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿ ಜೀವಿತ ಸಾಹಿತ್ಯ ವಿಶೇಷಾಲನು ಆಸ್ವಾದಿಂಚಾಲನೇ ಸತ್ಸಂಕಲ್ಪಂತೋ ಅಡುಗುಪೆಟ್ಟಿನ ಭಕ್ತ ಮಹಾಶೈಲೈನ ಪೆದ್ದಲಂದರಿಕೀ ಸಾಧುವಾದಾಲು ಸಮರ್ಪಿಸ್ತೂ ವೇಲ ಜನ್ಮಲ ಪುಣ್ಯಾಲ ಪಂಟಗಾ ಮಹನೀಯುಲು ಅಂದಿಂಚಿನ ಮಹತ್ತರಮೈನ ವಾಂಗ್ಮಯಂತೋ ನಾಕು ಲಭಿಂಚಿನ ಕೊದ್ದಿಪಾಟಿ ಪರಿಚಯಾನ್ನಿ ಪುರಸ್ಕರಿಂಚುಕೊನಿ ನಾಲೋ ಕಲಿಗಿನ ಆನಂದಾನುಭೂತಿನಿ ಮೀತೋ ಪಂಚುಕೊನೇ ಪ್ರಯತ್ನ ಚೇಸ್ತಾನು ಪೆದ್ದಲು ನಿರ್ದೇಶಿಂಚಿನ ಕಾಲ ವ್ಯವಧಿನಿ ಅತಿಕ್ರಮಿಸಕುಂಡ. ಶಂಕರಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿ ಗುರು ಆಜ್ಞೆ ಮೇರಕು ಪರಮೇಶ್ವರುನಿ ಆನತಿ ಮೇರಕು ವ್ಯಾಸ ಅನುಗ್ರಹಂತೋ ವ್ಯಾಸ ಅನುಮತಿನಿ ಪೊಂದಿ ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಭಾಷ್ಯ ರಚನ ಚೇಸರಣಿ ದಾನಿತೋ ಪಾಟು ಈಶೋಪನಿಷತ್ ಕೇನೋಪನಿಷತ್ ಕಠೋಪನಿಷತ್ ಮೊದಲುಗಾ ಕಲಿಗಿನ ಪ್ರಧಾನಮೈನ 10 ಉಪನಿಷತ್ತುಲಕು ವಾರು ಭಾಷ್ಯರಚನ ಚೇಸರಣಿ ಸರ್ವೋಪನಿಷತ್ತುಲ ಸಾರಮೈನ ಭಗವದ್ಗೀತಕು ಗೊಪ್ಪ ಪ್ರಾಮಾಣಿಕಮೈನ ಒಕನೊಕ ಭಾಷ್ಯಾನ್ನಿ ಆದಿಶಂಕರುಳು ಅಂದಿಂಚರಣಿ ಮನಕು ಶಂಕರ ವಿಜಯ ಗಾಧ ಶಂಕರುಳ ಜೀವಿತ ಚರಿತ್ರ ಮನಕು ತಿಳಿಯಚೇಸ್ತೋಂದು. ನರುಣ್ಣಿ ವಿಜಯುಣ್ಣಿ ಚೇಯಡಾನಿಕಿ ಪುಟ್ಟಿಂದಿ ಭಗವದ್ಗೀತ. ಸಾಮಾನ್ಯ ಮಾನವುಡು కర్తవ్యం విషయంలో విచికిత్స ఏర్పడితే, తాను కర్తవ్యం అనుకున్నది దోషమని, తాను దోషమనుకున్నదే కర్తవ్యమని తనకు గురువు దైవము అయిన వ్యక్తి ప్రబోధిస్తుంటే, తన ఆలోచనకు భిన్నంగా ప్రబోధం కనపడుతుంటే, ఏమి చేయాలో తోచక తికమక పడినప్పుడు పరమాత్మ వెన్నుతట్టి ప్రోత్సహించి సత్య సందర్శనం చేయించి ప్రబోధించిన దివ్యమైన వృత్తాంతం భగవద్గీత అని మనకు తెలుసు. మరి ఆ భగవద్గీత మీద అనంతర కాలంలో ఎన్నెన్ని భాష్యాలు వచ్చాయి, కానీ శంకరాచార్యస్వామి కంటే ముందు వచ్చిన భాష్యాలు కానీ, శంకరాచార్యస్వామి తరువాత వెలువడిన భాష్యాలు కానీ సందేహ నివృత్తి చేయడంలో అంతంత మాత్రంగానే అనిపిస్తే, ఆచార్యస్వామి చాలా క్లిష్టమైన సన్నివేశాలలో గీతా భాష్య రచన చేసిన తీరు పరమ ప్రమాణాన్ని, పరమ ప్రమోదాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని గురించి పరిశీలన చేసేటప్పుడు ఆ విషయానికి కేవలము నిఘంటువులకు సంబంధించిన పరిజ్ఞానం మాత్రమే సరిపోదని, ముఖ్యంగా భగవద్గీత లాంటి గ్రంథాలకు భాష్యరచన చెయ్యాలి అంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఉపనిషత్తులను భూమికగా చేసుకుని భగవద్గీతను పరిశీలించాలనే ఒక గొప్ప మార్గాన్ని ఆదిశంకరులు చూపించారు. భగవద్గీత ప్రారంభమే మనకు తెలుసు అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అర్జునుడు విషాదం చెందితే అది కూడా యోగమైంది. సాధారణంగా కర్మయోగం కావచ్చు, ధ్యానయోగం కావచ్చు, జ్ఞానము యోగం కావచ్చు, కానీ విషాదము కూడా యోగమైంది. ఎందువల్ల? వ్యక్తిగతమైన ప్రయోజనం దక్కలేదని పడిన విషాదం కాదు కాబట్టి, తన వల్ల అధర్మం జరుగుతుందేమో అని పొందిన విషాదం కాబట్టి, తాను అయిన వారందరినీ సంహరించి పాపాన్ని మూటగట్టుకుంటానేమో అని పొందిన విషాదం కాబట్టి, అర్జునుడు పొందిన విషాదం కూడా యోగమైంది. ఆ విషాదాన్ని పొందిన వేళ ధనుర్బాణాలు జారవిడిచాడు. పట్టుకోవలసిన ధనుర్బాణాలు జారవిడిచి పెట్టవలసిన అహంకార మమకారాలను పట్టుకున్న అర్జునుడికి పరమాత్మ విచిత్రమైన ప్రశ్నలు వేసి, నువ్వు చేస్తున్నది పొరపాటు అని స్ఫురింపజేశాడు. అర్జునుడు ఆలోచించాడు, ఏమి చేయాలో బోధపడలేదు. యుద్ధం చేస్తే పాపం వస్తుందని తాననుకుంటున్నాడు, చేయకపోతే వస్తుంది అని పరమాత్మ అంటున్నాడు. ఆ సమయంలో అర్జునుడు బాగా చికాకు పడిపోయి, సహజంగా క్షత్రియుణ్ణే అయినా వీరాధి వీరుణ్ణే అయినా శత్రు సమూహం ఎదురుగా కనపడితే నాలోని క్షాత్రధర్మం విజృంభించి సంగ్రామ భూమిలో వీరవిహారం చేసి శత్రువులను చెండాడడానికి కావలసిన నా సహజ సిద్ధమైన లక్షణం దెబ్బతిన్నది అని ఒప్పుకున్నాడు. ఎందువల్ల దెబ్బతిన్నదో తను తాను పరిశీలన చేసుకుని ఒక మాట అన్నాడు. అర్జునుడి చేత వ్యాసమహర్షి పలికించిన మాట, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. ధర్మం విషయంలో మనస్సుకి తెలివికి పొరలు కమ్మిన స్థితిలో ఉన్నాను నేను. మోహము అంటే తెలివికి పొరలు కమ్మడం. అన్నీ తెలిసినవాడే అయినా, ధర్మాధర్మాల నిర్ణయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడే అయినా, ఆ సమయంలో తెలివి మీద పొరలు కమ్మి సత్య సందర్శనాన్ని పొందలేని ఒక చీకాకైన స్థితి మనస్సుకు వస్తే అది మోహం వల్ల ఏర్పడింది అని అతడు గుర్తించాడు. ఈ ధర్మం విషయంలో బాగా మోహం పొందిన మనస్సు కలిగిన వాడినై ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నాను. అదేమిటయ్యా ఏం చేయాలో తెలుసుకోకపోవడం ఏమిటి? ఏమనుకుని యుద్ధరంగానికి వచ్చావు? ఏమనుకుని 12 ఏళ్ళు అరణ్యవాసంలో, 7 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఆలోచించావు, ఎదురు చూశావు? ధర్మబద్ధంగా మీ రాజ్యం మీకు ఇవ్వకపోతే యుద్ధం చేద్దామనే కదా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచడం లేదు అంటావేమిటి? అంటావేమో కృష్ణ, వీరుణ్ణే క్షత్రియుణ్ణే శత్రువులను సంహరించవలసిందే, కానీ ఆ సహజమైన నా క్షాత్ర ధర్మం అనే స్వభావము ఒకనొక దోషం కారణంగా ఇప్పుడు దెబ్బతిన్నది చెదిరింది సుమా. ఏమిటయ్యా ఆ దోషము అంటే, కార్పణ్య దోషోపహత స్వభావ. కార్పణ్యము అనే దోషము చేత ఉపహత దెబ్బకొట్టబడిన స్వభావం కలిగిన వాడిని అయ్యాను నేను. అంటే ఇప్పుడు అర్జునుడికి వచ్చిన లోపం ఏమిటి అంటే కార్పణ్యము అనే దోషం అన్నమాట. కార్పణ్యం అంటే ఏమిటి? వెంటనే వ్యాకరణ శాస్త్రం జోలికి వెళ్ళొచ్చు, నిఘంటువులు పరిశీలించే ప్రయత్నం చేయొచ్చు, వ్యుత్పత్తి పదకోశాన్ని మనం తిరగవేయచ్చు. తిరగవేస్తే కార్పణ్యం అంటే కృపణస్య భావ కార్పణ్యం, కృపణుడికి కలిగే భావం కార్పణ్యం. కృపణుడు అంటే ఎవరు? కృపణ అంటే నిఘంటువులు తిరగేస్తే రెండు అర్థాలు కనపడతాయి. ఒకటి, లోభగుణం కలిగినవాడు. ఎంతమాత్రమూ తనకు వచ్చేది ఇతరులకు పంచడానికి ఇష్టపడనివాడు, తనకు వచ్చేది పోగొట్టుకోవడానికి సిద్ధపడనివాడు, తనకు తప్ప ఇంకెవరికి సంపదలున్నా భరించలేనివాడు, ఈ లక్షణాలు ఎవడుకుంటాయో వాడు లోభి. ఇవో అలాంటి వాడిని కృపణుడు అన్నారు. అర్జునుడు లోభగుణం కలిగినవాడా? ఏమంటున్నాడు అర్జునుడు, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైహి జీవితేనవా. ఏమయ్యా, అయిన వాళ్ళందరినీ చంపి రక్తపాతానికి ఒడిగట్టి యుద్ధం చేసి ఈ పాపపు సింహాసనాన్ని నేనేమి ఏలుకోగలను, ఈ రాజ్యభోగాలు నాకెందుకు, దీనివల్ల నాకు ఆనందం లేదు అంటున్నాడు. అయిన వాళ్ళని చంపి పాపాన్ని మూటగట్టుకుని భోగాలు అనుభవించలేను అంటున్న వ్యక్తి లోభి ఎలా అవుతాడు? కాబట్టి కృపణ శబ్దానికి నిఘంటువులు ఇచ్చిన మొదటి అర్థం సరిపోవడం లేదు. పోనీ రెండో అర్థం సరిపోతుందా అంటే, రెండో అర్థం కృపణుడు అంటే ఇంద్రియ నిగ్రహము లేనివాడు, ఇంద్రియాల విషయంలో బొత్తిగా నిగ్రహం చాలక పరిపూర్ణమైన చపలత్వం కలిగిన వాడు కృపణుడు. అర్జునుడికి లక్షణం ఏమైనా వర్తిస్తుందా అని ఆలోచిస్తే, కాలకేయ నివాత కవచాది రాక్షస వీరులను తాను సంహరించడం కుదరదని భావించిన దేవేంద్రుడు భూలోకానికి వచ్చి అర్జునుడిని ప్రార్థించాడు. ఏమయ్యా, మా లోకానికి వచ్చి కాస్త మాకు సహాయం చేసి పెట్టు, ఆ రాక్షసుల్ని జయించే విషయంలో మాకు నీ సహకారం కావాలి అని. ఆశ్చర్యం కలుగుతుంది, మనం దేవతల్ని ఆశ్రయిస్తాం కానీ పురాణ కథల్లో ఇతిహాసాల్లో చాలా సందర్భాల్లో దేవతలు మానవుల సహాయాన్ని కోరారు, మానవులు దేవతలకు సహాయం చేశారు, అర్జునుడు దేవేంద్రుడికి సహాయం చేశాడు. కాలకేయ నివాతాది రాక్షసులను సంహరించడం కోసం దేవలోకానికి వెళ్ళాడు, రాక్షస సంహారాన్ని అవలీలగా సాధించాడు, దేవతలకు అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టాడు. దేవేంద్రుడు చాలా సంతోషించి అర్ధసింహాసన గౌరవం ఇచ్చాడు అర్జునుడికి. దేవేంద్రుడితో పాటు అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు అర్జునుడు. ఇంత గొప్ప గౌరవం లభించింది, ఇంత గొప్ప ఆదరణ లభించింది, ఇంత గొప్ప సత్కారం కలిగింది అర్జునుడికి. ఆ సభలో అర్జునుడి గౌరవం కోసం ఊర్వశి యొక్క నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాట్య విద్యలో బాగా నైపుణ్యం కలిగిన వాడు కాబట్టి, దాని ఎందుకు కుతూహలం కలిగిన వాడు కాబట్టి ఆ నాట్య భంగిమలని ఒకంత శ్రద్ధగా పరిశీలించాడు అర్జునుడు. ఊర్వశి అనుకున్నది, నా అందచందాలకు మురిసిపోయాడు, నా ఎందు ఇతనికి అభిలాష ఉన్నట్టుంది, మా దేవలోకంలో ఉండేవారి దేవవేశ్యలకు ఇతరమైన విషయాలతో నిమిత్తం లేదు కదా, ఎవరికి అభిలాష కలిగితే వారిని సంతోష పెట్టడం మా ధర్మం కదా అనుకుని ఆమెకు కూడా అర్జునుడి యొక్క సౌందర్యం మీద ముచ్చట కలిగి ఆ రాత్రి అర్జునుడు ఉంటున్న నివాసానికి వెళ్ళింది. వ్యాసమహర్షి అన్నారు, సూక్ష్మ వస్త్రధరం రేజే తేరిపార చూచిన మగవాడు సిగ్గుపడేందుకు వీలైన తీరులో అతి సన్నని పలుచని వస్త్రాలు ధరించి ఎదుటి వ్యక్తిని ప్రేరేపించడానికి వీలైన వస్త్రధారణతో వెళ్ళింది అన్నారు. ఆమె ఉద్దేశం అది కాబట్టి అలా వెళ్ళింది. అర్జునుడు చూశాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, ఈవేళప్పుడు ఇలా వచ్చావేమమ్మా అన్నాడు. ఆమె ఏమయ్యా ఏమీ తెలియనట్లు మాట్లాడతావేమిటని నెమ్మదిగా అతన్ని తన భావానికి అనుకూలమైన స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అర్జునుడు అన్నాడు, త్వం హి మే మాతృవత్ పూజ్య, మా అమ్మ కుంతీదేవిని గురించి నేను ఎలా ఆలోచిస్తానో నీ గురించి కూడా అలాగే ఆలోచిస్తాను, దేవేంద్రుల వారి దగ్గర ఉన్నావు కాబట్టి, దేవేంద్రుడు నాకు తండ్రి, ఆయన దగ్గర ఉన్నావు కాబట్టి నిన్ను కూడా తల్లిగా నేను భావిస్తాను. ఆవిడన్నది, నువ్వు చాలా వెర్రివాళ్ళ ఉన్నావయ్యా, దేవలోకంలో ఇలాంటి విధానాలు ఏమీ లేవు, దేవలోక నివాసులమైన మేము ఇలాంటి నియమాలను పాటించవలసిన అవసరం మాకు లేదు, అందువల్ల నువ్వు దీని గురించి పెద్దగా బెంబేలు పడవలసిన అవసరం లేదు, నీ ఎందు నాకు ఆసక్తి ఉన్నది, నా ఎందు నీకు అభిలాష ఉన్నది కాబట్టి మన ఇద్దరం ఆనందాన్ని పొందితే తప్పేమిటి అన్నది. అర్జునుడు అన్నాడు, అవునమ్మా, దేవలోకంలో ఉంటున్న నువ్వు దేవలోక నియమాల ప్రకారం ప్రవర్తిస్తాను న్యాయమే అంటున్నావు, నేను మానవుణ్ణి, మానవలోకానికి చెందినవాడిని, మా మానవులకు కొన్ని నియమాలు ఉన్నాయి, ధర్మం ఉంది, పద్ధతి ఉంది, మా మానవలోక నియమాల ప్రకారం మేము అనుసరించవలసిన విధానం ఏమిటి అని ఆలోచిస్తే ధర్మానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చి వావి వరుసలు పాటిస్తూ ఒకనొక నైతికమైన జీవన ప్రణాళికకు అనుగుణంగా జీవితాన్ని సాగించడమే మాకు పద్ధతి, కానీ తోచినట్లు బ్రతకడం మా విధానం కాదు, అందుకని నిన్ను నేను తల్లిగానే భావిస్తున్నాను. ఆవిడ చాలా తెలివైంది. ఆవిడన్నది, అది కాదయ్యా అసలు విషయం, నువ్వా వీరాధి వీరుడివి, అపారమైన పరాక్రమం కలిగిన వాడివి, నేనా అతిలోక సౌందర్యవతిని, నా సౌందర్యము నీ పరాక్రమము కలిసి జతగడితే నాకు పుట్టబోయే కుమారుడు గొప్ప సౌందర్యం కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు అవుతాడు కదా, ఏ స్త్రీమూర్తికైనా అలాంటి కుమారుడు కావాలనే కోరిక ఉంటుంది కదా, అందుకోసం వచ్చాను అంది. అంటే తనలోని తుచ్చమైన కామవాసనకు ఓ ధర్మపు రంగు పులివింది. అర్జునుడు వెంటనే ఆమె పాదాల మీద పడి, అమ్మా నీకు కావలసింది సౌందర్యము పరాక్రమము కలిగిన కుమారుడు అంతే కదా, దానికోసం ఈ పాపకార్యాన్ని ఆచరించడం దీనికి, ఆచరిస్తే నీకు సంతానం కలుగుతుందో లేదో, కలిగితే పురుష సంతానం కలుగుతుందో లేదో, ఆడపిల్ల పుడుతుందో మగపిల్లవాడు పుడతాడో ఎవరు చెప్పగలరు, ఒకవేళ పుడితే అతడికి నీ సౌందర్యము నా పరాక్రమం వస్తుందని నిశ్చయమై ఉన్నది కనుక జరుగుతుందో జరగదో తెలియని ఒక ఊహ కోసం ఒక అకృత్యాన్ని ఆచరించడం ఏమంత న్యాయం గనుక, నీ కావలసింది పరాక్రమవంతుడు సౌందర్యం కలిగిన వాడు అయిన కుమారుడే కదా, ఇదిగో సౌందర్యం కలిగిన వాడిని పరాక్రమం కలిగిన వాడిని నీ కుమారుణ్ణి నీ ఎదురుగా ఉన్నా నీకేం కావాలో ఆజ్ఞాపించమ్మా అని నమస్కారం చేశాడు. అంటే దేవవేశ్య అతిలోక సౌందర్యవతి అయిన ఊర్వశి అంతటి స్త్రీమూర్తి తన చెంతకు వచ్చి పోనీ ఏమైనా పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది లోకానికి తెలుస్తుందని భయపడే పరిస్థితి అంటే కాదు, ఆయన స్వర్గలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఎవరికి తెలిసే అవకాశం లేదు కాబట్టి కేవలం పరువు ప్రతిష్టలకు వెరచి ఆయన ప్రవర్తించలేదు, ధర్మం కోసమే ప్రవర్తించాడు. ఏమాత్రము ఇంద్రియ సంబంధమైన చాంచల్యము లేని స్థితి కలిగిన మహానుభావుడు కాబట్టి అర్జునుడు ఆమె పాదాలకు నమస్కారం చేసి, అమ్మా నన్ను క్షమించు అన్నాడు. ఆవిడకి ఆగ్రహం కలిగి ఆవిడ శపించింది. ఆ శాపం అజ్ఞాతవాస కాలంలో బృహన్నల రూపంలో సంవత్సర కాలం పాటు ఉండడానికి శాపం కూడా వరంగా మారింది ధార్మికుడైన అర్జునుడి విషయంలో. ఈ వృత్తాంతాన్ని చూసినప్పుడు అర్జునుడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు అనడానికి కూడా వీల్లేదు. కాబట్టి నిఘంటువులు ఇస్తున్న రెండు అర్థాలు ఇక్కడ సరిపోవడం లేదు. ఒక అర్థం అర్జునుడు లోభి కావాలి, అర్జునుడు లోభి కాదని తెలుస్తూనే ఉంది భగవద్గీత వల్లనే. రెండవ అర్థం అర్జునుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయినవాడు కావాలి, అది కూడా అర్జునుడికి వర్తించదు అని తెలుస్తోంది మహాభారత కథా సన్నివేశం ప్రకారం. అందువల్ల మరి కార్పణ్యం అనే దోషం అర్జునుడికి పట్టింది అంటే ఏమి దోషం పట్టింది ఇప్పుడు అర్జునుడికి, ఏ అభిప్రాయంతో వ్యాసుల వారు కార్పణ్యం అనే శబ్దాన్ని ఉపయోగించారు? నిఘంటువులు కృపణస్య భావ కార్పణ్యమని, కృపణుడు అంటే లోభి అని, కృపణుడు అంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడని చెప్పి ఊరుకున్నాయి. అది సరిపోతోందా లేదా అంటే అసంతృప్తి కలుగుతోంది. శంకరాచార్యస్వామి చెప్పారు, ఇది కేవలం నిఘంటు పరిజ్ఞానం ద్వారా పరిష్కారం అయ్యే విషయం కాదు. సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఉపనిషద్ విజ్ఞానంతో మేళవించి సమన్వయించి చూసుకోవలసిన అవసరం ఉంది. యోవా ఏతదక్షరం అవిదిత్వా గార్గి ప్రేత్య స కృపణః అనే బృహదారణ్యక ఉపనిషత్తులోని మాటను ఆధారం చేసుకుని శంకరాచార్యస్వామి కార్పణ్య దోషోపహత స్వభావ అనే మాటకు చక్కని విశ్లేషణ చేశారు, చక్కని భాష్య రచన చేశారు. ఎవడైతే శరీరము చాటున రాలిపోయే శరీరము చాటున రాలిపోకుండా శాశ్వతంగా ఉన్న ఆత్మ అనే దాన్ని గుర్తించకుండానే జీవయాత్ర పూర్తి చేస్తాడో అతడు కృపణుడు. ఇప్పుడు అర్జునుడికి పట్టిన దోషం శరీరమే నేను అనుకునే దోషం. నేను శరీరంతో యుద్ధం చేస్తాను, ఎదుటి శరీరాలను చంపేస్తాను అనుకుంటున్నాడు, కానీ చంపే నేను కానీ చనిపోతున్నారని అనుకుంటున్నవారు కానీ శరీరాలు కాదు, శరీరాల లోపల ఉన్న ఆత్మ, దానికి చావు లేదు, దాన్ని ఎవరూ చంపరు. ఆత్మ ఎవరూ చంపితే చనిపోయేది కాదు, శరీరం ఎవరూ చంపకపోయినా మిగిలేది కాదు అనే విషయాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. అందువల్ల నేను చంపుతున్నాను అనే అహంకార భావన కలిగి నేను సంగ్రామం చేస్తే నా వల్ల ఈ సంహారకాండ జరిగితే నాకు రక్తపాతం చేసిన పాపం వస్తుంది కాబట్టి ఈ పాపాన్ని నేను ఒడిగట్టడానికి సిద్ధంగా లేను అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు అంటే నేను చంపేవాడిని అని అహంకార పడుతున్నాడు. ఈ అహంకార పడడానికి కారణం శరీరమే తానని అనుకునే అజ్ఞానమే కారణం. అజ్ఞానం కారణంగా పుట్టిన ఒక అహంకారం, మమకారం కారణంగా పుట్టిన ఒక అహంకారం, ఈ మమకారం అజ్ఞానం కలిసి ఇతనిలో ప్రేరేపించిన ఒక స్థితి కార్పణ్యం అనే దోషానికి కారణమవుతోంది. ఆత్మజ్ఞాన శూన్యుడు కృపణుడు. అలాంటి వాడికి పట్టే దోషం కార్పణ్యం అనే దోషము అని శంకరాచార్యస్వామి ఉపనిషత్ సిద్ధాంతాలు ఆధారంగా చేసుకుని దీనికి వివరణ ఇచ్చారు. శంకరుల భాష్య రచన ఇలా సాగుతుంది గీతా భాష్యంలో. ఈ వివరణ ఇవ్వకపోతే కార్పణ్యం అనే దోషం ఎందుకు సమన్వయం అవుతుందో, ఎలా సమన్వయం అవుతుందో మనకు అర్థం కాదు, సమన్వయించే అవకాశం లేదు అక్కడ. అందువల్ల శంకరాచార్యస్వామి మూలం వరకు వెళ్ళి యథార్థమైన స్థితిని వివరించడానికి వీలుగా భాష్యరచన చేసి భగవద్గీత మనందరికీ కరదీపిక కావడానికి వీలైన స్థితిని అనుగ్రహించారు. వ్యాసుల వారి రచనలు, వ్యాసుల వారి హృదయమేమిటో, వేదాలను విభాగం చేసి వేదధర్మాన్ని బాగా అర్థం చేసుకుని బ్రహ్మసూత్ర రచన చేసిన మహానుభావుడైన వ్యాసుడు ఒక పదాన్ని ప్రయోగించాడు అంటే కేవలం నైఘంటుకమైన నిఘంటు సంబంధమైన అర్థం మాత్రమే సరిపోయే విధంగా కాక ఆ పాత్ర ఆ దశలో ఆ స్థితిలో ఏ ఆలోచన కలిగి ఉన్నదో ఏ మానసిక స్థితి కలిగి ఉన్నదో ఆ మానసిక స్థితికి అనుగుణంగా ఆ వ్యక్తి మాట్లాడతాడు అని ఊహించి ఉపనిషత్ సిద్ధాంతాన్ని అక్కడ ప్రవేశపెట్టారు తప్ప వ్యాసుల వారు ఉబుసుపోకకు తోచిందేదో రాసినవారు కాదు అని శంకరాచార్య స్వామి తన భాష్య రచన ద్వారా రుజువు చేశారు. ఇలా ఉంటుంది ఆచార్య స్వామి యొక్క భాష్య రచన విధానం. ఈ మహానుభావుడు గౌడపాదాచార్యుల వారి శిష్యుడై, ఆ శిష్యుడైన గోవింద భగవత్పాదాచార్యుల వారి శిష్యుడై గురువుకు, పరమ గురువుకు నిజమైన వారసుడై తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ముందుకు సాగుతూ తాను తన మార్గాన్ని కొనసాగించడానికి సరియైన శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. పద్మపాదుని గురించి మనం చెప్పుకున్నాం. శంకరాచార్య వారి శిష్యుల్లో మరొక గొప్ప శిష్యుడు హస్తామలకుడు అనే శిష్యుడు. ఈ హస్తామలకుడు అనే పేరే చాలా విచిత్రంగా ఉంది. ఆయన అసలు పేరు హస్తామలకుడు కాదు, హస్తామలకుడు అనే పేరు తర్వాత వచ్చింది అతడికి. మూకాంబికా క్షేత్రానికి సమీపంగా ఉండే శ్రీబలిపురం అనే పేరు కలిగిన ఒకనొక అగ్రహారంలో గొప్ప వేద పండితుడున్నాడు, ప్రభాకర పండితుడు అంటారు ఆయన్ని. ఆయన గొప్ప వేద విద్యావేత్త. ఆయన వేదధర్మాన్ని మూర్తులా పాటించే మహానుభావుడు, వేదాన్ని ఆపోసన పట్టిన గొప్ప పండితుడు. ఆయనకు ఒక కుమారుడున్నాడు. దురదృష్టవశాత్తు ఆ కుమారుడు మందమతిగా తయారయ్యాడు, జడప్రాయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎవరు పలకరించినా సమాధానం చెప్పడు, బొత్తిగా విద్య లేనివాడుగా కనిపిస్తాడు, ఏ విధమైన తెలివి లేనివాడుగా కనిపిస్తాడు, ఏ విధమైన చైతన్యము లేనివాడిగా ఉంటాడు, పూర్తిగా మందమతిగా ఉండిపోతాడు. పాపం తల్లిదండ్రులు అలాంటి కుమారుడు కలిగినందుకు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళకి చూపించి మా అబ్బాయి సంగతి ఏమిటి అంటున్నారు. అలా శంకరాచార్య స్వామి ఆ ప్రాంతానికి వస్తే శంకరాచార్య స్వామి దగ్గరకు తీసుకెళ్లారు కుమారుడిని. ఇది మా అబ్బాయి పరిస్థితి, మీరు ఏదైనా మార్గాన్ని చూపించండి అని శంకరాచార్య స్వామి ఆ పిల్లవాడితో మాట్లాడారు. ఏమయ్యా ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు, ఎందుకు జడప్రాయమైన స్థితిలో ఉన్నావు నువ్వు అని శంకరులు ప్రశ్న వేశారు. అతడు సమాధానం చెప్పాడు, నాహం జడః, నేను జడుండి కాదయ్యా, కింతు జడః ప్రవర్తతే మత్సన్నిధానేన నా సందిహే గురో. ఓ గురుదేవా, నేను జడుణ్ణి కానే కాదు, జడుని వలె ప్రవర్తిస్తున్నాను నేను. కొన్ని కారణాల చేత జడుని వలె ఇప్పటి వరకు ఉన్నాను, కానీ నిజంగా జడత్వం అనేది నాలో లేదు. షడూర్మి షడ్భావ వికారవర్జితం సుఖైకతానం పరం అస్మి తత్పదం. నా స్థితి ఏమిటో తెలుసా, షడూర్మి షడ్భావ వికారవర్జితం, షడూర్ములను షడ్భావ వికారాలను వదిలిపెట్టిన స్థితి నాది, అందువల్ల జడప్రాయమైన స్థితి కానే కాదయ్యా. ఊర్మి అంటే కెరటం, సంసారాన్ని సాగరంతో పోల్చారు కాబట్టి అందులో కెరటాలు అదే పనిగా వస్తూ ఉంటాయి. ఓ కెరటం తర్వాత మరో కెరటం, ఓ కెరటం తర్వాత మరో కెరటం. ఓ పూర్ణిమ నాడు ఒకడు సముద్ర స్నానం చేద్దామని వెళ్ళాడు, ఒడ్డున కూర్చున్నాడు. వాడికంటే ముందు వచ్చిన వాళ్ళు స్నానం చేసి తిరిగి వచ్చారు, వాడి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా స్నానం చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు, వీడు మాత్రం స్నానం చేయట్లేదు, ఒడ్డున కూర్చున్నాడు. ఒకడు అడిగాడు, ఏమరా పొద్దున అనగా వచ్చావు, ఇప్పటికి 10:30 అయిపోయింది, ఇంకా స్నానం చేయలేదు ఏమిటని. వాడు అన్నాడు, కెరటాలు పెద్ద పెద్దవిగా వస్తున్నాయి, కొంచెం ఆగితే కెరటాలు తగ్గుతాయేమో, తగ్గాక స్నానం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సముద్రంలో కెరటాలు తగ్గేది ఎప్పుడు, వీడు స్నానం చేసేది ఎప్పుడు? సముద్రంలో నిరంతరాయంగా తరంగాలు వస్తూనే ఉంటాయి కెరటాలు. మానవ జీవితంలో ఈతి బాధలు కానీ సమస్యలు కానీ వస్తూనే ఉంటాయి. అవి అలా ఉంటూ ఉండగానే మానవుడు కర్తవ్య పాలన చెయ్యాలి, వాటికి లొంగిపోయిన వాడు కాకూడదు. అలా జీవితంలో కెరటాలుగా వచ్చేవి ప్రధానమైనవి 6 ఉన్నాయి. 1 ఆకలి, 2 దప్పిక, ఆకలి దప్పికలు. ఆ తర్వాత మరో జంట శోక మోహాలు, శోకం 1 మోహం 1. మానవుడికి అనుకున్నది జరగకపోయినా అనుకోనిది వచ్చి మీద పడినా శోకం కలుగుతుంది. ఏదైనా ఒక వస్తువు తనకు లభిస్తే ఆ లభించాలనే కోరిక పుడితే దాని మీద మోహం కలుగుతుంది. అది లభించిందా, ఈ మోహంలో నుంచి అహంకారం పెరుగుతుంది, నాకు కాబట్టి లభించింది అని. లభించలేదు, మళ్ళీ దుఃఖానికి అది కారణమవుతుంది. మరొకడికి లభించింది, అది అసూయకు కారణమవుతుంది. శోక మోహాలలో నుంచి అనేకమైన ఇతర దుర్గుణాలు పుట్టేందుకు చాలా అవకాశం ఉంది. అందువల్ల శోకమోహాలు 2 కూడా చాలా ప్రమాదకరమైనవి. శోకం మానవుణ్ణి దుర్మార్గుడైనా చేస్తుంది, కర్తవ్యత విహీనుండైనా చేస్తుంది. కాబట్టి మానవుడు ఏ సన్నివేశంలోనూ శోకానికి లోబడకుండా ఉండాలి, మోహానికి లోబడకుండా ఉండాలి. ఆకలి దప్పికలు శరీర సంబంధమైనవైతే శోక మోహాలు మనస్సునకు సంబంధించినవి. ఇక శరీరంలో వయస్సు కారణంగా వచ్చేవి జర మరణం, ముసలితనం మరణం, ఇవి కూడా అనివార్యంగా వస్తాయి. ఇలా ఆకలి దప్పికలు, శోకమోహాలు, జరా మరణాలు, ఈ ఆరింటిని ఆరు రకాలైన కెరటాలు సంసారమనే సాగరంలో ప్రతి మానవుడికి అనివార్యంగా వస్తాయి సుమా. వీటిని షడూర్ములు అన్నారు. వీటికి చెందినవాణ్ణి కాదు నేను, వీటికి అతీతంగా ఉండేవాణ్ణి. షడూర్మి షడ్భావ వికార వర్జితం. షడ్భావ వికారాలు, వికారము అంటే మనకేదో వికారమైన భావం కలుగుతుంది, కానీ వికారం అంటే ఏదో చెడుగా ఉన్నది, వికృతిగా ఉన్నది, చూడడానికి ఇబ్బందిగా ఉన్నది అని. కానీ వికారము అంటే మార్పు అని అర్థం. ఉండవలసిన తీరుగా లేకుండా మార్పుగా ఉంటే అది వికారమే. కాబట్టి వికారం అనేదానికి ఆ అర్థం క్రమంగా లోకంలో రూఢి అయిపోయింది. వికారము అంటే మార్పు, పుట్టడం, పుట్టిన తర్వాత ఈ పుట్టుక ఆధారంగా అలాగే ఉండడం, క్రమంగా పెరగడం, ఆ తర్వాత శరీరంలో మార్పు రావడం, ఆ తర్వాత నెమ్మదిగా శక్తి, సౌందర్యము, జీవసత్వాలు క్షీణించడం, చివరికి నశించడం. ఈ ఆరు రకాల దశలకి షడ్భావ వికారాలు అని పేరు. ఇవి ఏ మానవుడికైనా శరీరాన్ని ధరించిన తర్వాత తప్పవు. కానీ శరీరము చాటున దాగి ఉన్న సకల ప్రాణుల శరీరాలకు ఒకటే అయి ఉన్న, సమానంగా అందరి శరీరాల్లో ఉన్న దివ్యమైన చైతన్యమనే ఆత్మకి ఈ పుట్టడం కానీ, పెరగడం కానీ, మారడం కానీ, తరిగిపోవడం కానీ, క్షీణించిపోవడం కానీ లేనే లేవు. కాబట్టి షడ్భావ వికారాలు శరీరానికి చెందినవే కానీ ఆత్మకు చెందినవి ఎంతమాత్రం కాదు. ఆత్మజ్ఞుడైన వాడు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఈ షడ్భావ వికారాలకు లొంగడు, వీటిని గురించి పరితపించడు. కాబట్టి షడూర్మి షడ్భావ వికారవర్జితం, ఇది అతడు చెప్పిన సమాధానం. నాహం మనుష్యో నచ దేవయక్షౌ, నేను మానవుణ్ణి కాదయ్యా, నేను దేవతా వర్గానికి చెందినవాణ్ణి కాదు, నేను యక్షుణ్ణి కాదు. పోనీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ విభాగాలు ఉన్నాయి కదా, నీ పని ఏమిటి, నువ్వు బ్రాహ్మణుడువా క్షత్రియుడువా అంటావేమో. నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాహ నా బ్రహ్మచారి నా గృహీ పనస్థో భిక్షుర్నచాహం నిజబోధరూప. అసలైన ఆత్మతత్వానికి సంబంధించిన జ్ఞానస్వరూపాన్ని నేను తప్ప, నేను బ్రహ్మచారినో, గృహస్థునో, వానప్రస్థున్నో, సన్యాసినో కాదు. నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి కాదు. నాకు షడ్భావ వికారాలు లేవు. నేను మానవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి కాదు, నేను యక్షుణ్ణి కాదు, కేవలము ఆత్మస్వరూపుణ్ణి. ఇలా తానలోని ఆత్మతత్వాన్ని అద్వైత తత్వానికి ఆచార్యుడిగా వచ్చిన ఆదిశంకరుల వద్ద ఆ పిల్లవాడు చెప్పాడు అంటే అతడు మామూలు మానవుడు అనుకోవడానికి అవకాశం లేదు. అతడు కారణజన్ముడు, ఆచార్య శంకరుల వారి శిష్యుడై అఖండమైన అద్భుతాలు సాధించడానికి లోకోపకారం కోసమే కారణజన్ముడిగా పుట్టిన మహానుభావుడై. అందువల్ల అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు అంటాం మనం. ఇంతకంటే తేలికైన మాట, ఇంతకంటే దానికి సరిగ్గా సరిపోయే మాట లోకంలో ఒకటి ఉంది. ఏదైనా బాగా అందుబాటులోకి వచ్చే విధంగా ఎవరైనా తెలియచేస్తే కరతలామలకము అని, అంటే చేతిలో ఉన్న ఉసిరికాయ, అరచేతిలోనే ఉసిరికాయ ఉంటే దాన్ని అందుకోవడానికి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. అది ఎక్కడో ఉంటే కష్టపడాలి, కానీ అరచేతిలోనే ఉంది, దిగులే ఉంది. కాబట్టి హస్త ఆమలకుడు అంటే చేతిలోనే ఉసిరికాయ ఉన్నట్లుగా ఆత్మతత్వాన్ని అవలీలగా చెప్పగలిగినవాడు, అతి సరళంగా అందించగలిగినవాడు, సుబోధకం చేయగలిగినవాడు. అందువల్ల ఇతడికి హస్తామలకుడనే పేరు పెడుతున్నాను, నా శిష్యుడిగా స్వీకరిస్తున్నాను అన్నారు ఆదిశంకరులు. హస్తామలకుడిని శిష్యుడిగా స్వీకరించారు. స్వీకరిస్తే ఆ చుట్టూ వాళ్ళతో ఆశ్చర్యపోయారు. ఏమిటి, ఇప్పటిదాకానేమో ఇతడు జడప్రాయమైన స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు ఆచార్యుల వారు ప్రశ్నించగానే ఇలా అద్భుతమైన సమాధానాలు చెప్పాడు, ఇదేమిటి ఆశ్చర్యపోయారు. అప్పుడు శంకరాచార్య స్వామి చెప్పారు, ఇతడి శరీరము ఇదే కానీ ఇతడి లోపల తిరుగాడుతున్న చైతన్యం సామాన్యమైంది కాదు. ఇతడు గొప్ప మహర్షి, అపారమైన తపశక్తి సంపన్నుడైన మహానుభావుడు, కారణజన్ముడుగా ఇలా వచ్చాడు. అందువల్ల ఇతడిలో దాగి ఉన్న దివ్య చైతన్యము నేను గుర్తించగలిగాను. అందువల్ల ఇతడు నాకు శిష్యుడిగా ఉండి నా కార్యక్రమ ప్రణాళికకు పరిపూర్ణంగా సహకరించేవాడవుతాడు అన్నాడు. పద్మపాదుడితో పాటు హస్తామలకుడు కూడా శంకరాచార్యుల వారి ప్రధాన శిష్యుల్లో ఒకడయ్యాడు. మరో ముఖ్య శిష్యుడు తోటకాచార్యుడు. ఆయన ఆయన కూడా ఈ హస్తామలకుళ్లాగే ప్రారంభ దశలో కొంచెం మందమతిగానే ఉండేవాడు. ఆయన అందరూ బండబ్బాయి అని పిలిచేవాళ్ళు, ముద్దబ్బాయి అని పిలిచేవాళ్ళు. మనం బండబ్బాయి ముద్దబ్బాయి అనుకుంటున్నాం, ఆ భాషలో ఆయన్ని గిరి అని పిలిచారు అందరూ. గిరి అంటే కొండ, ఓ కొండలాగా పడి ఉంటాడు, వాడికి ఏమీ చైతన్యం లేదు, వాడికి ఏమీ స్పందన లేదు, అందుకని గిరి గిరి అని పిలిచేవాడు. ఇతడంటే అందరికీ చాలా చులకనగా ఉండేది. కానీ అతడు మాత్రం గురు శుశ్రూష చేయడంలో అఖండమైన గురుభక్తి కలిగినవాడు. గురువుగారికి ఏ వేళకు ఏ సేవలు అందించాలో అవి మాత్రం చక్కగా చేస్తున్నాడు. గురువుగారి ద్వారా విద్య నేర్చుకునే విషయంలో మాత్రం వెనకబడ్డట్టు కనపడుతున్నాడు. అందుకని అందరూ అతన్ని చులకన చేస్తూ ఉండేవారు, మిగతా శిష్యులందరూ. అప్పుడు ఒకనాడు గురువుగారు నదీ స్నానం చేస్తున్న ఆ గిరికి కేవలం తన సంకల్ప మాత్రం చేతనే దివ్యమైన జ్ఞానం అలవడ్డానికి వీలైన స్థితిని కల్పించి అతన్ని పిలిచారు. అతడు వస్తూనే పిదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకరదేశిక మే శరణం. శంకరదేశిక, ఓ శంకరాచార్య, ఓ గురుదేవా, నాకు నీవు శరణు ఇవ్వవయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నాను నేను. విదిత అఖిల శాస్త్ర సుధా జలధే, సమస్తమైన శాస్త్ర సముదాయము అమృతప్రాయమైన సముద్రంలా ఏర్పడితే ఆ సముద్రం మానవాకృతిని ధరిస్తే గురు రూపంలో వస్తే అదే నువ్వు సుమా, అంతటి మహానుభావుడివయ్యా. ఉపనిషత్తుల యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా జీర్ణించుకుని మానవాళికి అందించడం కోసం దిగివచ్చిన మహానుభావుడివి అని గురుస్తోత్రం చేశాడు.
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచితాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం.
తోటక వృత్తము అనే పేరు కలిగిన వృత్తాలలో గురువుగారి యొక్క దివ్య వైభవాన్ని కీర్తిస్తే అతడి పరిజ్ఞానానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆనాటి నుంచి అతడికి తోటకాచార్యుడు అని పేరు పెట్టి తన శిష్యులలో ప్రధానుణ్ణిగా చేసుకున్నాడు. ఈ తోటకాచార్యుడి తర్వాత ఆనందగిరి అనే పేరుతో కూడా ప్రసిద్ధి పొందాడు. ఆనందగిరి అనే పేరుతో కొన్ని శంకరాచార్యుల వారి రచనలకు ఆయన టీకలు రాశాడు. ఆనందగిరియ టీక అని శంకర వాంగ్మయంలో చాలా ప్రసిద్ధి పొందిన రచనలుగా కనిపిస్తాయి. శంకరాచార్యుల వారి శిష్యులలో పద్మపాదుడు, హస్తామలకుడు తోటకాచార్యుల తరువాత చెప్పదగినవాడు, చివరికి చెప్తున్నా అందరికంటే ముఖ్యుడైనవాడు. ఈవేళ ఏ శృంగేరి స్వామివారి దివ్య అనుగ్రహంతో మనమంతా ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఎంతో కొంత సంపాదించుకోవడానికి, మన జీవితాలు చరితార్థం చేసుకోవడానికి మనం కృషి చేస్తున్నామో, ఆ శృంగేరి పీఠాన్ని స్థాపించిన వేళ ఆదిశంకరులు ఆ శిష్యుడికే అప్పగించారు. ఆయన సురేశ్వరాచార్యుడు. ఆయన నైష్కర్మ్య సిద్ధి అనే ఒక గొప్ప గ్రంథాన్ని రాశాడు. అద్వైత సిద్ధాంతంలో కర్మాచరణ కంటే జ్ఞానం ప్రధానమైనది, జ్ఞానం లేకుండా ఎన్ని కర్మలు ఆచరించినా ఏమీ ప్రయోజనం లేదు, కాబట్టి పరిపూర్ణమైన భక్తిభావంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న మానవుడు ఆచరించే కర్మలు మాత్రమే అక్కరకు వస్తాయి. జ్ఞానం లేకుండా కర్మలు ఆచరిస్తే శ్రమ మిగులుతుంది కానీ ప్రయోజనం లభించదు అనే తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మాచరణతో సంబంధం లేని యథార్థమైన సిద్ధి వైభవాన్ని నైష్కర్మ్య సిద్ధి, నిష్కర్మ అంటే కర్మ లేకుండా ఉండే స్థితి, దాని గురించి ఓ అద్భుత గ్రంథం రాసిన, ఓ సిద్ధాంతం చేసిన మహానుభావుడు ఆ సురేశ్వరాచార్యుల వారు. ఈ సురేశ్వరాచార్యుడు శంకరాచార్యుల వారి శిష్యులుగా మారిన వైఖరి శంకరాచార్యుల వారి జీవితంలో, అద్వైత ప్రస్థానంలో, భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానమైన ఘట్టం. అది ఒక గొప్ప మలుపు. ఆనాటికి కుమారిల భట్టు అనే గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రయాగ క్షేత్రంలో ఉండేవాడు. ఆయనకు వేదధర్మం అంటే అపరిమితమైన అభిమానం. ఆనాడు బౌద్ధం అపరిమితంగా వ్యాపించి బౌద్ధులందరూ వేదధర్మాన్ని నిందిస్తూ ఉంటే, వేదంతో అవసరం లేదని వాదిస్తూ ఉంటే, వేదం ప్రమాణం కాదని వేదాన్ని అవహేళన చేస్తూ ఉంటే ఈయన భరించలేకపోయాడు. అందుకని బౌద్ధ ధర్మంలో ఉన్న లోపాలేవో తెలుసుకోవాలని తాను వేషం మార్చుకుని ఓ బౌద్ధ సన్యాసి గారి దగ్గర, గురువు దగ్గర శిష్యుడిగా చేరి వాళ్ళ మధ్యలో కలిసిపోయి కూర్చున్నాడు. అసలు వాళ్ళ సంగతి ఏమిటో తెలుసుకుని తర్వాత వాదించాలి మనం, వేదధర్మాన్ని కాపాడాలి అనే కోరికతో. ఒకనాడు ఒక సమావేశం జరుగుతుంటే ఓ సన్నివేశంలో వాళ్ళందరూ ఇతన్ని గుర్తించారు. ఇతడు మన బౌద్ధుడు కాదు, వేరే ధర్మానికి చెందినవాడు, వైదిక ధర్మాన్ని నమ్మినవాడు, వైదిక ధర్మాన్ని పాటించేవాడు, తెలియకుండా దొంగచాటుగా వచ్చి మనలో కలిసిపోయి కూర్చున్నాడు, ఏదో దురుద్దేశంతో వచ్చాడని ఆగ్రహించి ఇతన్ని ఎత్తైన మేడమించి తోసేశారు. ఆయన బాధపడలేదు. ఎందువల్లంటే వేదం చాలా గొప్పది, వేద ధర్మాన్ని నమ్ముకున్నాను నేను, వేద ధర్మాన్ని నమ్ముకున్న నాకు ఏం ప్రమాదం కలగదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆ మాట అనలేకపోయాడు. వేదమే గనక ప్రమాణమైతే నాకే విధమైన ప్రమాదము కలగకుండుగాక అన్నాడు. వేదం గొప్ప ప్రమాణమైంది కాబట్టి, వేదం చాలా గొప్పది కాబట్టి, వేదాన్ని నేను నమ్ముకున్నాను కాబట్టి ఏ విధమైన ప్రమాదము లేదు అని స్పష్టంగా అని ఉంటే ఏం జరిగేదో. కానీ కొంచెం సందేహాన్ని వ్యక్తం చేశాడు. వేదమే గనక ప్రమాణమైతే, యది ప్రమాణం శ్రుతయో భవంతి వై, వేదమే గనక ప్రమాణమై ఉన్నట్లయితే, జీవేయమస్మిన్ పతతో అసమస్థలే, ఎక్కడ పడ్డా కూడా, ఎంత ఎత్తు నుంచి పడ్డా, ఎలాంటి ప్రదేశంలో పడినా కూడా నాకేం ప్రమాదం కలగదు, నేను బ్రతికే ఉంటాను. ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. వేదమే గనక ప్రమాణమైతే అంటే వేదం ప్రమాణం అవునో కాదో అని కొంతమేరకు సందేహం మిగిలిపోయిందనమాట. సంశయాత్మ వినశ్యతి, విశ్వాసం కలిగిన వారిని ఏ ధర్మమైనా రక్షిస్తుంది, కానీ ఈ ధర్మం నన్ను రక్షించగలదో లేదో అని సందేహపడేవాడికి రక్షణ లభించదు. మనకి తెలుగులో నమ్మకం విశ్వాసం ఇలాంటి మాటలు వాడుతూ ఉంటాం, కానీ ఆంగ్ల భాషలో బిలీఫ్ అని ఒక మాట ఉంది. మనకి దేవుడి మీద నమ్మకం ఉంది, మనందరికీ ఉన్న నమ్మకం వల్ల మనం ఆస్తికులం భక్తులం అని అనుకుంటున్నాం, కానీ ఇతరులను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ నిజమైన భక్తులమేనా అంటే మనకున్నది ఏమిటంటే బిలీఫ్. బిలీఫ్ అంటే మనం అనుకున్నది జరిగితే, మన ప్రయోజనాలు నెరవేరితే అతడు దేవుడు అని నమ్ముతాం. మంత్రాలయానికి వెళ్ళాము, రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నాం, ఓ పని జరిగింది, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి చాలా గొప్పవాడు, రెండోసారి జరగలేదు, మంత్రాలయంలో పవర్ తగ్గిపోయింది సార్, షిరిడి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అంటే బిలీఫ్ మారిపోయింది. షిరిడిలో పని జరిగింది, రెండుసార్లు ప్రమోషన్ వచ్చింది, మూడోసారి ప్రమోషన్ వీడికి రాలేదు, పక్కవాడికి వచ్చింది. షిరిడిలో ఈ మధ్య కాలుష్యం పెరిగిపోయిందండి, షిరిడి లాభం లేదు అసలు, ఏమైనా మీరు ఎన్ని 1000 చెప్పండి, 100 చెప్పండి, మన తిరుపతి వెంకటేశ్వర స్వామే బెటరు అంటాడు. మళ్ళీ పార్టీ మార్చేశాడు, మంత్రాలయం నుంచి షిరిడి వెళ్ళాడు, షిరిడి నుంచి తిరుపతి వచ్చాడు, ఇలా మార్చేస్తూ ఉంటాడనమాట. పదవి దొరక్కపోతే రాజకీయ నాయకుడు పార్టీ మార్చినంత తేలిక, పని జరగకపోతే దైవాన్ని మార్చేస్తాడు. అంటే వీడికి విశ్వాసం దేవుడి మీద లేదు, కలగవలసిన ప్రయోజనాల మీద ఉంది. ఇలా ఉన్న నమ్మకం కాదు, నమ్మానంటాడు. అమ్మో ఆయనే సర్వస్వం నాకు, ఆ గురువుగారిని ఎంతగా నమ్మానో, ఆ దేవుణ్ణి ఎంతగా నమ్మానో అంటాడు. నిజంగా నమ్మాడా? కోరిన కోరికలు నెరవేరుతున్నంతకాలం నమ్ముతున్నాడు, కోరిన కోరిక తీరకపోతే నమ్మకాన్ని మార్చుకుంటున్నాడు. ఇది బిలీఫ్ తప్ప విశ్వాస నిజమైన నమ్మకం కాదు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు. చెప్పాడు సెర్చ్ ఫర్ ట్రూత్ అనే గ్రంథంలో, సత్యం కోసం అన్వేషణ అనే గ్రంథాన్ని, అద్భుతమైన గ్రంథాన్ని రాస్తూ అందులో బిలీఫ్ అనేది ఒకటి ఉంది, మనకున్నదంతా బిలీఫే, మనలో అధిక శాతం ప్రజలకున్నది బిలీఫ్ తప్ప నిజమైన భక్తి కాదు. బిలీఫ్ ఎంతవరకు ఉంటుందయ్యా అంటే ఆయన చమత్కారంగా ఆంగ్ల భాషలో చెప్పాడు కాబట్టి, రిలీఫ్ వస్తున్నంతకాలం బిలీఫ్ ఉంటుంది అన్నాడు. రిలీఫ్ ఆగిపోతే బిలీఫ్ కూడా ఆగిపోతుంది, ఈ బిలీఫ్ ఇంకోళ్ళ మీదకి మారుతుంది, వీడి వల్ల పని జరగలేదు, అక్కడ జరుగుతుందేమో, ఈ పార్టీలో చేరితే పదవి రాలేదు కాబట్టి ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నాం అనవసరం, వేరే పార్టీలో పెడదాం, అక్కడేమైనా పదవులు దక్కుతాయేమో అని ఆలోచించే క్షుద్ర రాజకీయ నాయకుడు ఎలాంటి వాడో, మాటిమాటికి దేవుణ్ణి మార్చేవాడు కూడా అలాంటి వాడే. ఒకే పవర్ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది తప్ప అఖిల విశ్వంలో దాగి ఉన్న శక్తి ఒకే ఒక్కటి, అది వేరువేరు నామరూపాలతో ఉంటుంది అనే సత్యాన్ని మరచిపోయి ఎక్కడ తనకు అనుకూలంగా ఉంటే అది దైవమని నమ్ముతూ ఉండేవాడి నమ్మకం నమ్మకం కానే కాదు. ఇప్పటికి 6 మార్చాడు, 7వాడిని మాత్రం మార్చడని ఏమిటి గ్యారంటీ? అందువల్ల ఈ రకమైన అభిప్రాయం ఉండకూడదు. నమ్మేదేదో పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి నమ్మితే సత్ఫలితాన్ని ఇస్తుంది, రక్షణ కలిగిస్తుంది. ఈయన వేదాన్ని నమ్మాడు, వేదం మీద గౌరవం ఉంది, వేదం పట్ల భక్తి ఉంది, కానీ వేదమే ప్రమాణము కాబట్టి నాకు ఏమీ చెక్కు చెదరను నేను అనకుండా, వేదమే ప్రమాణం అయినట్లయితే అంటే కాకపోతే అనే భావం కూడా ఉంది. అందువల్ల వేదం ప్రమాణమే కాబట్టి ఇతనికి ప్రమాదం కలగలేదు, ప్రాణాపాయ స్థితి రాలేదు, కానీ ఆ మేరకు కొంత దెబ్బ తినక తప్పలేదు, కింద పడ్డాడు, ప్రమాదం కలిగింది, కానీ మరణం మాత్రం రాలేదు, రక్షణ లభించింది, కానీ దెబ్బలు మాత్రం తగిలాయి. అప్పుడు అనుకున్నాడు, నేను పొరపాటు చేశాను, వేద ధర్మం విషయంలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటించడానికి బదులుగా అరకొర విశ్వాసాన్ని ప్రకటించాను కాబట్టి నేను నేరం చేశాను, ఈ నేరం చేసిన నేను జీవించి ఉండడం అనవసరం, నాకు నేనే శిక్ష వేసుకోవాలి అనుకుని ఊక పొట్టుతో తన చుట్టూ ఏర్పాటు చేసుకుని ఆ చితికి నిప్పంటించుకుని చనిపోవడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆ సమయానికి ప్రయాగ క్షేత్రానికి వచ్చారు శంకరాచార్యుల వారు కుమారిల భట్టుని కలుసుకోవడానికి. ఈ కుమారిల భట్టు అసాధారణమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన మహానుభావుడు, వేదధర్మాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు. ఆయనతో వాదించి ఆయనకు అద్వైత సిద్ధాంతం యొక్క వైభవాన్ని తెలియచేసి అతన్ని ఒప్పించి అతన్ని తన అనుయాయిగా చేసుకుని అతడి ద్వారా అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు లోకానికి తెలియజేయించే కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని శంకరాచార్య స్వామి వచ్చారు. వచ్చేప్పటికి కుమారుల భట్టు ఆ స్థితిలో ఉన్నాడు. మీరు చేసింది ఏం పొరపాటు కాదు, ఈ ప్రయత్నం విరమించండి అని అడిగాడు శంకరాచార్య స్వామి. ఆయన ఏమైనా సరే నేను ప్రాణాలు తీసుకోవాల్సిందే అన్నాడు. ఇంకా చేసేది లేక ఆయన కోరిక మేరకు ఆయనకు దివ్యమైన ఉపదేశం చేసి ప్రశాంతతను కలిగించి ప్రశాంతంగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి కావలసిన స్థితిని ఆచార్యులు కల్పించారు బాధపడుతూనే. ఆ సందర్భంలో ఆయన అన్నాడు, మీరు నాతో వాదించాలని నా వల్ల ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు, మీ కోరిక తీర్చడానికి ఒక మార్గం చూపిస్తాను. మాహిష్మతి నగరంలో మా ప్రధాన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు మండనమిశ్రుడు అని, మీరు అక్కడికి వెళ్ళండి, నా శిష్యుడైన మండనమిశ్రుడితో సంభాషణ చేయండి, నా శిష్యుడైన మండనమిశ్రుణ్ణి మీ వాదాన్ని వినిపించి ఒప్పించండి, అది చాలు, నాతో వాదించవలసిన అవసరం లేదు అన్నాడు. సరైన మండనమిశ్రుణ్ణి వెతుక్కుంటూ మహిష్మతి నగరానికి వెళ్ళాడు. వెళితే కొంతమంది బిందెలతో నీళ్లు పట్టుకుని మహిళలు వస్తున్నారు. వాళ్ళని అడిగాడు, ఏమమ్మా మండనమిశ్రుడు గారి ఇల్లు ఎక్కడా అని. వాళ్ళు చెప్పారు, స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరాంగనాయత్ర గిరం గిరంతి. మనకి తెలుగులో చక్కని మాట ఉంది, ఏ గూటి చిలక ఆ పలుకు పలుకుతుంది అని. కసాయివాడో చిలకను పెంచుతున్నాడు అనుకోండి, వాడు పంజరం పెట్టుకున్నాడు, మాంస విక్రేతగా ఉన్నాడు, మాంసాన్ని కొడుతున్నాడు అమ్ముతున్నాడు, ఓ పంజరం పెట్టుకుని అందులో చిలకను పెట్టుకున్నాడు. వీడు అనే మాట ఏమిటి, కొట్టేయి నరికేయి ఇవి కదా, ఇదే ఆ చిలక వస్తాయి. అదే ఓ రామనామ జప తత్పరుడైన వాడు చిలకని పెంచుకున్నాడు, వాడు నిరంతరం రామ 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 అంటూ ఉంటాడు, జానకి రామ అయోధ్య రామ కోదండరామ పట్టాభిరామ అంటూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్న చిలకకి ఈ మాటలే వస్తాయి. చిలుక పలుకుతుంది కానీ స్వయంగా పలుకలేదు, మనం అన్న మాటలే మళ్ళీ అంటూ ఉంటుంది. ఏ మాటలు తరచుగా వినపడుతూ ఉంటాయో ఆ మాటలే మళ్ళీ అంటూ ఉంటుంది. ఆ ఇంటి వాసనలు వంట పడతాయి ఆ ఇంట్లో ఉండే వ్యక్తికి. సాధారణంగా గ్రహ వాతావరణానికి భిన్నమైన ఆలోచన సంపాదించడం అనేది చాలా కష్టం. గ్రహ వాతావరణానికి అనుకూలమైన సంస్కారమే మానవుడికి అలవడుతుంది. ఏ ఇంట్లో చిలుకలు నిరంతరము వేదము స్వతః ప్రమాణమా పరతః ప్రమాణమా అని చర్చ చేస్తూ ఉంటాయో, వేదాన్ని గురించి చిలుకలు మాట్లాడుతూ ఉంటాయో, అదే మండనమిశ్రుడు గారు ఇల్లండి, ఏమీ సందేహించక్కర్లేదు అన్నారు. అంటే మండనమిశ్రుల వారి ఇంట్లో ప్రతిరోజు జరిగేది ఏమిటన్నమాట, వేదాన్ని గురించిన గోష్ఠి జరుగుతూ ఉంటుందన్నమాట, వేద ధర్మాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట. వేదంలో ఇలా చెప్పారు దీనివల్ల ఈ విషయం తెలుస్తోంది, వేదంలో ఈ ధర్మాన్ని ప్రబోధించారు దీనివల్ల అలా బోధపడుతోంది అని నిరంతరము పండితులందరూ చేరి వేద ధర్మాన్ని గురించిన మాటలే మాట్లాడుతూ ఉంటారన్నమాట. అందువల్ల ఆ ఇంట్లో ఉండే చిలుకలు కూడా ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటాయి. మనం అందుకే ఎవరైనా చెప్పింది చెప్పినట్లుగా అప్పచెబితే చిలుక పలుకులు మాట్లాడుతున్నాడు, వాడు సొంతంగా ఏం మాట్లాడడం లేదు, అవి చిలక పలుకులండి అంటాం మనం. అంటే చిలక సొంతంగా మాట్లాడదు కాబట్టి ఆ ఇంట్లో ఉండే చిలుకలు ఎప్పుడు వేదము స్వతః ప్రమాణమా పరతః ప్రమాణమా అని చర్చ చేస్తూ ఉంటాయా. స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరాంగనాయత్ర గిరం గిరంతి ద్వారస్థ నీడాంతర సంవిరుద్ధ జానీహితన్ మండన పండితౌక. అదే మండనమిశ్రుడు వారి ఇల్లు అని మీరు గుర్తించండి. సరిగ్గా ఆయన వెళ్ళేసరికి మండనమిశ్రుడు ఆబ్దిక కర్మ చేస్తున్నాడు. ఆనాడు ఎందుకో చిత్రమైన విశ్వాసం ఒకటి ఉండేది, ఆబ్దిక కర్మలు ఆచరించేటప్పుడు పితృకర్మలు చేసేటప్పుడు సన్యాసి ముఖం చూడరాదు అని. ఎందువల్లంటే పితృకర్మలు కర్మతత్వానికి సంబంధించినవి, సన్యాసి పూర్తిగా కర్మలు వదిలేసినవాడు కాబట్టి ప్రధానంగా కర్మశ్రద్ధతో చేయవలసిన ఈ పితృకర్మలు ఆచరించే వేళ కర్మలు వదిలివేసిన సన్యాసి ముఖం చూడకూడదు అని. అందువల్ల ఆయన శంకరాచార్యుల వారిని చూడడానికి సిద్ధపడే స్థితిలో లేడు. శంకరాచార్యుల వారు అదృశ్యమైన రూపంతో అక్కడ ప్రవేశించి లోపలికి వెళ్ళారు. కాసేపటికి ఈయన వచ్చినట్టు తెలిసింది, ఆయనకు ఆగ్రహం కలిగింది. కొంతసేపటి తర్వాత అక్కడ ఉన్న వ్యాసుడు జైమిని ఆయన్ని సమన్వయించారు. ఆ తర్వాత ఎందుకు వచ్చావు ఏమిటి అన్నాడు. సరే నువ్వు ఇవాళ ఆబ్దికం కాబట్టి ఇవాళ ఏం మాట్లాడడానికి వీల్లేదు, రేపటి రోజు నీ సంగతి చూస్తానన్నాడు. ఈ రేపు నీకు భిక్ష ఇస్తాను అన్నాడు. ఈయనన్నాడు, నాకు భిక్ష అక్కర్లేదు, వివాద భిక్ష కావాలి. నీవు నమ్ముతున్న కర్మ సిద్ధాంతాన్ని గురించి నీవు మాట్లాడు, నేను చెప్పదలుచుకున్న జ్ఞానతత్వాన్ని గురించి అద్వైత సిద్ధాంతాన్ని గురించి నేను మాట్లాడతాను. కర్మవాదం గొప్పదా జ్ఞానవాదం గొప్పదా నువ్వు మనిద్దరం తేల్చుకుందాం. ఈ విషయంలో నాతో వివాద పడడానికి కావలసిన స్థితిని నీవు అంగీకరించి వివాద భిక్ష నాకు ప్రసాదించవలసింది. వివాద భిక్షాం ఇచ్చన్ భవత్ సన్నిధిం ఆగతోస్మి. నేను వివాద భిక్ష కోరి నీ దగ్గరకు వచ్చానయ్యా, అందువల్ల అది ప్రసాదించు అన్నాడు. సరే వాళ్ళిద్దరి మధ్య వాదం ఏర్పాటైంది. వీళ్ళకి ఎవరు మధ్యవర్తి అంటే ఆ మండనమిశ్రుడి భార్య, ఆమె అసాధారణ పాండిత్యం కలిగిన సాక్షాత్తు సరస్వతియే ఆ రూపంలో జన్మించింది అని చెబుతారు. ఆమె పేరు ఉభయభారతి. ఆమె మధ్యవర్తిగా ఉన్నది. ఆవిడ ఇద్దరి మెడల్లోనూ మాలలు వేయించి, మీరు వాదన చేస్తూ ఉండగా ఎవరి మెడలో ఉన్న మాల ముందుగా వాడిపోతుందో అతడు ఓటమి పొందినట్టు లెక్క, వాదం ప్రారంభించండి అని అనేక విషయాల మీద వాళ్ళు వాదం చేయడం మొదలుపెట్టారు. మాలాయదా మలిన భావము పైతి కంఠే యస్యాపి తస్య విజయేతర నిశ్చయస్య, ఎవరి మెడలో ఉన్న మాల ముందుగా వాడిపోతుందో అతడు ఓటమిని పొందినట్టు లెక్క, వాదం ప్రారంభమైంది. జైమిని ఏర్పాటు చేసిన కర్మ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మాట్లాడుతున్నాడు. వ్యాసులవారు చెప్పిన బ్రహ్మతత్వ దర్శనాన్ని గురించి శంకరాచార్యుల వారు మాట్లాడుతున్నారు. కర్మే ప్రధానమని ఆయన అంటున్నాడు, జ్ఞానమే ప్రధానమని ఈయన అంటున్నాడు. వాదం జరుగుతూ ఉంది. కొంతసేపు వాదం జరిగేటప్పటికి క్రమంగా మండనమిశ్రుల వారి మెడలో ఉన్న మాల వాడిపోవడం మొదలైంది. వాళ్ళు ఈ వాదాన్ని ప్రారంభించుకునేటప్పుడు ఓ పందెం వేసుకున్నారు. మండనమిశ్రుడే కనుక ఓడిపోయేటట్లయితే గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి సన్యాసిగా మారిపోయి శంకరుడికి శిష్యుడు కావాలి. శంకరాచార్యులే కనుక ఓడిపోయేటట్లయితే ఆయన సన్యాస దీక్షను వదిలివేసి గృహస్థుగా మారిపోయి మండనమిశ్రుడి శిష్యత్వాన్ని అంగీకరించాలి. ఆయనే గురువు అనుకుని ఆయనకి శిష్యుడిగా మారిపోవాలి. ఇది నియమం. ఇప్పుడు మండనమిశ్రుడి మెడలో ఉన్న మాల వాడిపోతుంది. ఆయన ఓటమిని పొందుతున్నాడు. ఆయన చాలా బాధపడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో జైమిని మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శంకరాచార్యుల వారు అన్నారు, ఓ మండనమిశ్రుడా, నువ్వు నిష్కారణంగా బాధపడుతున్నావయ్యా. నువ్వు వాదించిందంతా యథార్థమే కానీ సమన్వయంలో కొద్దిగా పొరపాటు పడుతున్నావు. కర్మ గొప్పదని జైమిని చెప్పింది యథార్థమే కానీ జ్ఞానం అక్కర్లేదని జైమిని మహర్షి చెప్పలేదు. ఆచరించే ప్రతి కర్మ కూడా జ్ఞానపూర్వకంగా ఆచరించాలి. కర్మాచరణ విడిచిపెట్టమని కాదు, చేసే కర్మాచరణ జ్ఞాన స్పర్శ లేకుండా ఉంటే ఆ కర్మాచరణ వల్ల ప్రయోజనం లేదు. ఇది అర్థం చేసుకోకుండా కర్మలే గొప్పవి అంటున్నావు. జైమిని మహర్షి యొక్క అభిప్రాయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. లోపం నీలో ఉంది కానీ జైమిని మహర్షిలో లేదు. జైమిని మహర్షి చెప్పిన సిద్ధాంతం సరైందే, కానీ దాన్ని అవగాహన చేసుకోవడంలో నువ్వు పొరపాటు పడ్డావు. చాలా సందర్భాల్లో మనం జ్యోతిష శాస్త్రాన్ని వెక్కిరిస్తూ ఉంటాం. జ్యోతిషంలో ఎలా చెప్పారు ఏమిటండి అంటూ ఉంటాం. వాస్తు శాస్త్రాన్ని వెక్కిరిస్తూ ఉంటాం. శాస్త్రం సరిగ్గానే ఉంది, శాస్త్రి పొరపాటు పడి ఉండవచ్చు. సిద్ధాంతం సరిగ్గానే ఉంటుంది, సిద్ధాంతి పొరపాటు పడి ఉండవచ్చు. మహర్షులు మనకు అందించిన దివ్యమైన వాంగ్మయం ఎప్పుడూ కూడా లోపభూయిష్టంగా ఉండదు. దాన్ని మనం అవగాహన చేసుకోవడంలో, దానికి భాష్యం చెప్పడంలో, దానికి వ్యాఖ్యానం చేయడంలో మన సొంత అభిప్రాయాలు వాటి మీద రుద్దినప్పుడు వాటికి కాలుష్యం ఏర్పడుతుంది. వేద ధర్మం అలా వ్యక్తుల యొక్క అభిప్రాయాల స్పర్శ అందులో లేకుండా, పురుష ప్రయత్నంతో సంబంధం లేకుండా సాక్షాత్తుగా పరమాత్మ ఇస్తే అందులో తన వ్యక్తిగతమైన అభిప్రాయాల కల్తీ కలపకుండా తాను ఏది విన్నాడో ఏది దర్శించాడో దాన్నే ఋషులు లోకానికి తెలియచేశారు. కాబట్టి అది అపౌరుషేయము అన్నారు. అపౌరుషేయము అంటే మామూలు మానవుల రచన కాదు అని. ఏ వ్యక్తి అయినా ఒక రచన చేస్తే కూడా ఇది నేను చెయ్యలేదు, నా ద్వారా వచ్చింది అని పరిపూర్ణంగా విశ్వసించి నోటి మాటగా కాక, కేవలం వినయవచనంగా కాక, హృదయపూర్వకంగా ఆ సిద్ధాంతాన్ని నమ్మి నా నుంచి వెలువడిన రచన ఇది, నేను చేసిన రచన కాదు, ఇది పరమాత్మే నా చేత చేయించాడని ఏ వ్యక్తి అయినా అనుకుంటే అది కూడా అపౌరుషేయమే. వేదం అలా దిగివచ్చింది. జైమిని మహర్షి యథార్థంగానే చెప్పాడు, కానీ జైమిని మహర్షి చెప్పిన దాని యొక్క యథార్థ తత్వాన్ని నీవు గుర్తించలేకపోయావయ్యా, అందువల్ల దిగులు పడకు అని మండనమిశ్రుణ్ణి శంకరాచార్యుల వారు సమాధానపరుస్తున్న వేళ జైమినియే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన అన్నాడు, కృతయుగంలో కపిల మహర్షి ఉన్నాడు. ఆయన అసలైన తత్వాన్ని ప్రబోధించాడు. ఆ తరువాత త్రేతాయుగంలో దత్తాత్రేయుడి రూపంలో ఆ దివ్యతత్వం అవతరించింది, జ్ఞానప్రబోధం చేసింది. ద్వాపరయుగంలో వ్యాసమహర్షి రూపంలో అవతరించింది. ఆ తత్వమే కలియుగం వచ్చేటప్పటికీ శంకరాచార్యుడిగా దిగివచ్చింది. ఆద్యే సత్వముని సతాం వితరతి జ్ఞానం, సత్వముని సతాం వితరతి జ్ఞానం. మహానుభావులైన వారికి జ్ఞానప్రబోధం చెయ్యడానికి సత్వ లక్షణం కలిగిన సాంఖ్య దర్శనాన్ని ప్రబోధించిన కపిలాచార్యుడు అవతరించాడు. ఆ తరువాత ద్వితీయే యుగే దత్తో, త్రేతాయుగం వచ్చేసరికి దత్తాత్రేయ రూపంలో అవతరించాడు ఆ మహానుభావుడు. ద్వాపర నామకేతు సుమతి వ్యాస, అదే ద్వాపరయుగంలో బుద్ధిమంతుడు మహానుభావుడైన వ్యాసుడి రూపంలో అవతరించాడు ఆయన. కలౌ శంకర, కలియుగంలో శంకరాచార్యుడి పేరుతో వచ్చాడయ్యా. అందువల్ల ఒకే తత్వము నాలుగు యుగాలలో నాలుగు పద్ధతుల్లో ప్రతిపాదించడానికి నాలుగు రూపాలను ధరించి ఒకే పరమసత్యం దిగివచ్చింది. అందువల్ల వ్యాసుల వారు చెప్పిన సిద్ధాంతమే సరి అయింది. వ్యాస శిష్యుడైన జైమిని నేను ఈ శంకరాచార్యుల వారు చెప్పింది యథార్థమని అంగీకరిస్తున్నాను అని ఏ జైమిని సిద్ధాంతం ఆధారంగా ఇప్పటి వరకు మండనమిశ్రుడు వాదించాడో ఆ జైమిని మహర్షి చెప్పాడు. అప్పుడు మండనమిశ్రుడు తన ఓటమిని అంగీకరించి ఆయన శిష్యుడిగా మారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఉభయభారతికి ఆమె నిష్పక్షపాతంగా నిర్ణయం చేయడానికి సిద్ధపడింది. కానీ తన భర్త సన్యాస దీక్ష స్వీకరిస్తున్నాడని కొద్దిగా ఆవిడకి బాధ కలిగింది. అందుకని ఆఖరి ప్రయత్నంగా ఆవిడంది, ఏమయ్యా భార్యాభర్తలు ఇద్దరూ సమానమే, భార్య భర్తలో సగభాగం, కాబట్టి ఆయన్ని ఓడించినంత మాత్రాన నీకు విజయం లభించినట్లు కాదు, నన్ను కూడా ఓడించాలి వాదనలో. ఆయన అన్నాడు, బుద్ధిమంతులైన వారెవరు స్త్రీలతో శాస్త్రచర్చ చెయ్యరు, ఇది పద్ధతి కాదు, అయినా సరే నీవు వాదించాలని ఆవిడ పట్టుబట్టింది. అయితే కానిమ్మన్నాడు. ఆవిడ బాగా ఆలోచించి, శంకరాచార్యుల వారికి అన్ని శాస్త్రాలు తెలుస్తాయి, ఆయనకి తెలియకుండా ఉన్నది ఏమిటి అని బాగా ఆలోచించింది. బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలో అడుగు పెట్టకుండా సరాసరి సన్యాస దీక్ష స్వీకరించిన మహానుభావుడు కాబట్టి శంకరుడు, ఆయనకి శృంగార సంబంధమైన విషయాలు తెలియవు కాబట్టి కామ కళా శాస్త్ర పరిజ్ఞానంలో ఇతడు వెనుకబడి ఉంటాడు అనుకుని కామకళా స్థానాల వివరాలు ప్రశ్నించింది. ఆయన చిరునవ్వు నవ్వి, నాకొక మాసం గడువు ఇవ్వు, సమాధానం చెబుతాను అన్నాడు. అమరుక మహారాజు చనిపోతే వేటకు వెళ్ళి ఆ అమరుక మహారాజు శరీరం దగ్ధం కాకముందే అందులో పరకాయ ప్రవేశ విద్య ద్వారా ప్రవేశించి ఒక మాసం పాటు ఆ అంతఃపురంలో అటు ఇటు సంచరించి కేవలము అంతఃపురంలో ఉండే చెలికత్తెల సంభాషణల ద్వారా వాళ్ళు నర్మగర్భంగా మాట్లాడుకునే చమత్కారపూర్వకమైన సరస సంభాషణలు ఆధారంగా కామశాస్త్ర రహస్యాలు అర్థం చేసుకున్నాడు. ఒకనొక శాస్త్రంలో పరిపూర్ణమైన పరిజ్ఞానం కలిగిన వారికి మిగిలిన శాస్త్రాలన్నీ ఆ మనఃపరిణతి కారణంగా అలా చూసినంత మాత్రం చేతనే అర్థమవుతాయి. వాటిల్లో ప్రత్యేకంగా తాను ప్రవేశించి అనుభవాన్ని సంపాదించవలసిన అవసరం లేదు. ఒక శాస్త్రం పరిపూర్ణంగా అర్థమైందా మిగిలిన శాస్త్రాలు కేవలం స్థాళీపులాక న్యాయంగా తెలుసుకున్నంత మాత్రాన వాటి యొక్క పరిపూర్ణమైన సర్వ సమగ్రమైన విజ్ఞానము బోధపడే అవకాశం ఉన్నది. అందువల్ల శంకరాచార్య స్వామి ఆ విధమైన స్థితిలో కేవలం పరకాయ ప్రవేశ విద్య ద్వారా కేవలము అంతఃపుర కాంతల సంభాషణల ద్వారా మాత్రమే ఆయన దీనికి సంబంధించిన రహస్య విశేషాలను తెలుసుకుని మళ్ళీ తిరిగి తన శరీరంలోకి వచ్చి ఉభయభారతి ముందుకు రావడానికి సిద్ధపడ్డాడు. ఈ లోపల ఓ చిత్రమైన సన్నివేశం జరిగింది. ఆయన శరీరంలో ప్రవేశించాడు, ఇంకా లేవబోతున్నాడు. ఈ లోపల శంకరాచార్యుల వారి శరీరం ఖాళీగా ఉందనుకుని దాన్ని అక్కడి వాళ్ళు కొందరు అగ్నికి ఆహుతి చేయడం మొదలుపెట్టారు. అప్పుడు శిష్యులు శంకరాచార్యుడిని మనసులో ప్రార్థించి, స్వామి ఈ ప్రమాదం జరుగుతోంది అన్నారు. వెంటనే శంకరుడు నృసింహోపాసన చేసి, శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగీంద్ర భోగి మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నాకు నీ చేయూత కావాలి అని ప్రార్థిస్తే ఆ నృసింహుడు వచ్చి ఆ దహనం చేయడానికి సిద్ధపడ్డ వారిని తరిమివేసి శంకరాచార్యుల వారి శరీరానికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా రక్షించాడు అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. అలా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అవతరించింది. నృసింహుడు ఓ గొప్ప తత్వానికి ప్రతీక. మనకి ప్రహ్లాద చరిత్రలో నరసింహ ఆవిర్భావ ఘట్టం అనేది చాలా విచిత్రమైన ఘట్టం, ఆశ్చర్యకరమైన ఘట్టం. స్తంభాన్ని చూపించాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు అన్నాడు, ప్రపంచంలో ప్రతి చోట ఉండేవాడు విపుల స్తంభాంతర్గతుండయుండుటకు ఏ సందేహము లేదు, తప్పకుండా ఉంటాడయా, నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని సమాధానం చెప్పాడు. ఈ సమయంలో స్తంభంలో ఉన్నవాడు మరో చోట కూడా ఉండాలి కాబట్టి కాసేపటి తర్వాత స్తంభంలో కాదయ్యా, కిటికీలో చూపించు, గోడలో చూపించు, మేడలో చూపించు అంటాడేమో, ఎందుకైనా మంచిదని ఒకేసారి నరసింహ రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు అక్కడున్న అన్ని ప్రదేశాల్లో నిండిపోయాడు. వ్యాసుల వారు చెప్పిన దాన్ని కొద్దిగా మార్చి పోతన్న గారు అద్భుతమైన అనువాదం చేశారు. అక్కడ ఆయన ఎందుకైనా మంచిది, హరి సర్వాకృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతుల్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములన్ ఉద్దండ ప్రభావంబునన్. ఎందుకైనా మంచిది అని నరసింహ రూపాన్ని ధరించి స్తంభంలో మాత్రమే కాక అక్కడ ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ నిండిపోయాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎక్కడ చూపించమన్నా ప్రహ్లాదుడు సరే అంటాడు. ఎందుకని, స్తంభంగా ఉన్నది, స్తంభాన్ని బ్రద్దలు చేస్తే సిమెంటు ఇటుక సున్నం రూపంలో వచ్చేది కూడా శ్రీహరి స్వరూపమే అని నమ్మకం ప్రహ్లాదుడికి. కానీ శ్రీహరి అంటే ప్రత్యేకమైన ఒక రూపంతో కనపడాలి, ఆ రూపంతో ఎలాగో కనపడ్డు కదా, కాబట్టి ప్రహ్లాదుడు దొరికిపోతాడు అని హిరణ్యకశిపుని అభిప్రాయం. అంటే ఉద్దేశంలో ఉన్న తేడా అన్నమాట, భావనలో ఉన్న వ్యత్యాసం. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే భావనలో ఉంటాడు. రాముడు మాత్రమే దేవుడు అని నమ్మిన వాడికి రాముడి విగ్రహం కనపడితే రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. రాముడి పట్ల వాడికి భావన ఉంది, వాడి కృష్ణుని గురించి తెలియదు. మరొకడికి కృష్ణుడే దేవుడు, చేత మురళి పట్టుకుని పైన నెమలిపించం పట్టుకుని వెనకాల గోవు ఉండి కృష్ణుడు అలా చిద్విలాసంగా వ్యత్యస్త పాదారవిందాలతో కనపడితే కృష్ణుడికి నమస్కారం చేస్తాడు. ఆయన కృష్ణుడి రూపాన్ని చూస్తే ఆ భావన కలుగుతుంది, భక్తి కలుగుతుంది. రాముడు ఎవరో ఆయనకు తెలియదు. భక్తి ఎవరిలో ఉంది, ఎక్కడుంది అంటే రూపంలో లేదు, నీ భావనలో ఉంది. భావేషు విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే న ఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం. భావన చాలా ముఖ్యమైనది. ఈ భావనలో ఉన్న వ్యత్యాసం వల్ల రూపంతో కనిపిస్తేనే నమ్ముతానన్నవాడు హిరణ్యకశిపుడు రూపంతో నిమిత్తం లేకుండా ఏ రూపంలో ఉన్నా అది భగవంతుడే అని దృఢమైన నిశ్చయం కలిగిన వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి దృఢ నిశ్చయాన్ని నిజం చేస్తూ నమే భక్త ప్రణశ్యతి అన్న ప్రతిజ్ఞకు దీటుగా వచ్చిన అవతారం నృసింహావతారం. కాబట్టి విష్ణువు యొక్క సర్వ అంతర్యామిత్వాన్ని నిరూపించిన అవతారం. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడన్న సత్యాన్ని గుర్తించిన వాడికి ఏ విధమైన ప్రమాదము కలగదు అనే సత్యం మరొకసారి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ద్వారా శంకరాచార్యుల వారి జీవితం నిరూపించింది. ఇలాగే మరో సందర్భంలో కాపాలికులు కొందరు శంకరాచార్యుల వారిని వశపరుచుకుని ఆయన్ని బలివ్వడానికి సిద్ధపడ్డారు. అప్పుడు శిష్యుడైన పద్మపాదుడు నృసింహోపాసన చేసిన మహానుభావుడు కాబట్టి నృసింహమూర్తి వీరావేశాన్ని సంపాదించుకుని నృసింహ ఆవేశాన్ని పొంది ఆ కాపాలకుల్ని సంహరించిన సన్నివేశాలు కూడా కనిపిస్తాయి శంకరాచార్యుల వారి జీవిత చరిత్రకు సంబంధించిన అనేకమైన విశేషాల్లో. ఇలా శంకరాచార్యస్వామి ముందుకు సాగుతూ శిష్యులందరితో కలిసి అద్వైత తత్వాన్ని లోకంలో ప్రచారం చేయడానికి తాను ఏ బ్రహ్మసూత్ర భాష్య రచన చేశాడో, ఏ ఉపనిషద్ భాష్య రచించాడో, ఏ భగవద్గీత భాష్య రచన చేశాడో ఈ సత్యాన్ని లోకానికి తెలియచేయాలి. తద్వారా లోకము కేవలం కర్మవాదంలో మునిగిపోకుండా జ్ఞాన సముపార్జన చేయడం ద్వారా తరించే స్థితిని ప్రసాదించాలి అనే అభిప్రాయంతో వేరువేరు నామరూపాలతో ఉన్న దైవాన్ని గురించి తబ్బిబ్బు పడక నామరూపాలు వేరువేరుగా ఉన్న తత్వం ఒక్కటే అయి ఉన్నది, నామరూపాలకు అతీతమైన పరమాత్మతత్వం ఒక్కటే ఉన్నది అనే సత్యాన్ని కూడా ప్రపంచానికి తెలియచేయడం కోసం ఆయన ఇది ఒక పెద్ద యంత్రాంగంగా ఏర్పాటు చేసుకుని శిష్యులతో కలిసి ఆయన పర్యటిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆయన అలా పర్యటిస్తుంటే ఒక అరుగు మీద ఒక ఆయన కూర్చుని డుక్రీకరణే డుక్రీకరణే అని వ్యాకరణ సూత్రాలు వెల్లవేస్తున్నాడు. వ్యాకరణం చాలా గొప్పది, వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం వల్ల మాత్రమే భాషను గురించిన సంపూర్ణమైన అవగాహన ఎవరికైనా కలగడానికి అవకాశం ఉంటుంది. భాషను గురించిన అవగాహన కలిగితే గొప్ప గొప్ప సాహిత్య సంబంధమైన గ్రంథాలు కానీ శాస్త్రాలు కానీ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, తద్వారా కొంత పరిజ్ఞానం కలుగుతుంది. కానీ కేవలము భాషా సాహిత్యాలకు సంబంధించిన పరిజ్ఞానం ఒక్కటే చాలదు, అది ప్రారంభ దశ మాత్రమే. అక్కడి నుంచి ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ పదాల చాటున ఉన్న అర్థం, ఆ అర్థం చాటున ఉన్న భావం, ఆ భావం ఆచరణలోకి తెచ్చుకోవడానికి కావలసిన సాధన ఇదంతా చేసినప్పుడు ప్రయోజనం. కానీ ఊరికే చిలక పలుకుల్లాగా వాంగ్మయంలో ఉండే విశేషాలు కానీ వ్యాకరణ శాస్త్రాది శాస్త్ర గ్రంథాల్లో ఉండే విశేషాలు కానీ వల్లెవేసినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు, ఈ సత్యాన్ని గుర్తించలేకపోతున్నాడే అతడు అనిపించింది శంకరాచార్యస్వామికి. అందుకని ఏమయ్యా ఈ వ్యాకరణ శాస్త్రాలు ఊరికే అలా వల్లివేసినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉంది చెప్పు, దైవాన్ని ఆరాధించాలి మానవుడు, ఆ దైవము గురువు రూపంలో దిగివస్తాడు, గురువుకు ఈ దైవానికి ఏ విధమైన తేడా లేదు, మా గురువు గారు గోవింద భగవత్పాదాచార్యుల వారు, సాక్షాత్తు గోవిందుడే మా గురువైన గోవింద భగవత్పాదాచార్యుల వారి రూపంలో నాకు దర్శనమిచ్చాడు అని గురువుని దైవాన్ని మనస్సులో భావన చేసి భజ గోవిందం, అదే భజగోవింద స్తోత్రం, దీన్ని మోహముద్గరము అని కూడా అన్నారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. ఈ వ్యాకరణ సూత్రాలు కానీ ఈ వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం కానీ భాషా సాహిత్యాలకు సంబంధించిన పరిజ్ఞానం కానీ మానవుణ్ణి రక్షించజాలదు. యముడి దెబ్బ నుంచి తేరుకోవాలి కోలుకోవాలి అంటే దైవ అనుగ్రహం ఒక్కటే రక్షిస్తుంది, కానీ ఈ శాస్త్ర పరిజ్ఞానాలు కాపాడవు సుమా. తెలుగులో ధూర్జటి మహాకవి ఒక గొప్ప మాట అన్నాడు, ఛీ, సత్యము వర్ణింప కవిత్వము చాలునే అన్నాడు. చదువులు నేర్చిన పండితాధములు అన్నాడు. ప్రహ్లాదుడు ఒక గొప్ప మాట అంటాడు, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి, చదువు కాదు కావలసింది, చదువుల యొక్క సారం చదవాలి. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు అన్నాడు భగవాన్ సత్యసాయిబాబా. జల్లెళ్ళమూడి అమ్మ చెప్పింది ఓ అద్భుతమైన మాట, సాహిత్యంతో రాహిత్యం కాదు అని. సాహిత్య పరిజ్ఞానం అక్కర్లేదా? కావాలి. అక్కడితో ఆగిపోతే ప్రయోజనం లేదు. చదువు ఎందుకోసం పుట్టిందో, సమస్తమైన శాస్త్రాలు విద్యలు ఏ మహత్తర సత్యాన్ని ప్రబోధించడానికి అవతరించాయో ఆ సత్యాన్ని మానవుడు గుర్తించి ముందుకు సాగినప్పుడు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. కానీ ఊరికే జిహ్వాగ్రం మీద అవి నర్తించినంత మాత్రాన ఏమీ ప్రయోజనం కలగదు. ఎన్ని గ్రంథాలు వల్లివేసినా అదేం పెద్ద విశేషం కాదు, టేప్ రికార్డర్ కూడా ఆ పని చేయగలదు. మరి ఏమిటి నీకు ఆ యంత్రానికి తేడా అంటే, అది కేవలం వల్లెవేస్తుంది, నీవు వల్లెవేయడం కాక వల్లెవేస్తున్న వాటి సత్యాలను మననం చేసి ఆచరణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు అఖండమైన ప్రయోజనం సిద్ధిస్తుంది సుమా, లేకపోతే ప్రయోజనం లేదు. ఆ అఖండమైన ప్రయోజనాన్ని నీకు సిద్ధింపజేసేది గురువు సిద్ధింపజేస్తాడు. దైవమే గురువు రూపంలో వస్తాడు కాబట్టి గురువే దైవమని విశ్వసించు. ధన సంబంధమైన వ్యామోహాలు కానీ కోరికలతో కూడిన వ్యవహారాలు కానీ నీకు రక్షణను కలిగించవయ్యా. దైవ సంబంధమైన నిరంతర భావన ఒక్కటే రక్షణ కలిగిస్తుంది అనే అద్భుతమైన సత్యాన్ని భజగోవింద స్తోత్రం ద్వారా ఆయన తెలియచేశారు. శంకరాచార్యుల వారి సిద్ధాంతం కేవలం అద్వైత సిద్ధాంతం కాబట్టి, రెండు లేవు ఒకటే అనే సిద్ధాంతం కాబట్టి, ఒకటే తత్వము అనే సత్యాన్ని చెప్పడానికి ఆయన అనేక రకాల గ్రంథాలు రచించారు, స్తోత్రాలు రచించారు అని చెప్పుకున్నాం, ప్రకరణ గ్రంథాలు రాశారు అని చెప్పుకున్నాం. అందులో చిత్రమైన ఒక గ్రంథం షట్పదీ స్తోత్రం అనే గ్రంథం. షట్పది అంటే మనకు తెలుసు, షట్పది అంటే ఆరు కాళ్ళు కలిగింది, ఆరు కాళ్ళు ఉన్నది తుమ్మెద. ఆరు కాళ్ళు కలిగిన తుమ్మెద ఏం చేస్తుంది? పద్మం మీద వ్రాలి మకరందాన్ని ఆస్వాదిస్తుంది. పద్మం మీద వాలి మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెద ఎలా సిద్ధపడుతుందో, ఐదు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, ఆరవది అయిన మనస్సు అనే ఇంద్రియం కలిగిన ఆరు కాళ్ల తుమ్మెద జీవుడే ఇతడు ఆధ్యాత్మిక జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి, అద్వైత తత్వ అమృత రసాన్ని ఆస్వాదనం చేయాలి అనే భావాన్ని సూచన చేస్తూ షట్పదీ స్తోత్రం అని పేరు పెట్టాడు ఆయన దానికి. ఆ షట్పదీ స్తోత్రంలో ఒక మాట అన్నాడు, ఓ పరమాత్మ, నేనే నీవు, నీవే నేను, నీవే జీవాత్మగా కూడా అవతరించావు. జీవాత్మగా నేను వేరుగా ఉన్నట్లు కనపడుతున్నా, వేరువేరుగా ఉన్న ఇన్ని జీవాత్మలలోనూ నేరుగా నీవే ఉన్నావు. పరమాత్మకు జీవాత్మకు ఏ విధమైన వ్యత్యాసము లేదు, అయినా ఒకవేళ తేడా ఏమైనా ఉందని అనుకున్నప్పటికీ కూడా నేను నీకు చెందినవాడిని, నీవు పూర్తిగా నాకు చెందినవాడివి కాకపోవచ్చు. అన్ని కెరటాలు సముద్రంలో భాగాలే, సముద్రం ఏ కెరటానికి చెందింది కాకపోయినా కెరటాలన్నీ సముద్రానికి చెందినవే. మేమంతా కెరటాలం, నీవు సముద్రానివి. మేమంతా కిరణాలం, నీవు సూర్యభగవానుడివి. అన్ని కిరణాలు సూర్యుడికి చెందినవే, అన్ని కెరటాలు పరమాత్మకు సంబంధించినవే. మేమంతా శకలాలం, నీవు సకలమైన వాడివి. మేమంతా చిన్న చిన్న భాగాలం, నీవు అన్నీ కలిగిన పరిపూర్ణ తత్వానివి. పరిపూర్ణ తత్వమైన పరమాత్మలో భాగంగా మనమంతా ఉన్నాము అంటే ఇది అఖండంగా ఉన్న ఒకే ఒక తత్వము. అద్వైత సిద్ధాంతము యొక్క వైభవాన్ని చెప్పడానికి ఆయన, సత్యపి భేదాపగమే నాథ తవైవాహం నతు మామకీనస్త్వం. నువ్వు నావాడివి కాకపోవచ్చును గాని ఓ భగవంతుడా, నేను నీవాడినేనయ్యా. సాముద్రోహితరంగః క్వచన సముద్రోన తారంగః. సముద్రం కెరటాలకు చెందింది కాకపోవచ్చు కానీ కెరటాలన్నీ కూడా సముద్రుడికి చెందినవే కదా. అలా నీకు చెందిన వాళ్ళమే జీవులందరము కూడా. జీవులందరూ ఒకే పరమాత్మ తత్వానికి చెందినవారు తప్ప వేరు కాదు అనే అద్భుత విషయాన్ని చెప్పాడు ఆయన. విద్యల వల్ల ప్రయోజనం లేదు, వ్యాకరణ శాస్త్రాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. వ్యాకరణ శాస్త్రం ద్వారా విద్యలు నేర్చుకుని సాహిత్యాన్ని అధ్యయనం చేసి తద్వారా మానవుడు ఎంతో సాధిస్తే చివరికి ఏ స్థితి వస్తుంది అంటే అది మాటలకు అందని స్థితి. అక్కడ మాటలతో పనిలేదు. మాటలు కేవలం ఉపరితలాన్ని మాత్రమే చెప్పగలవు. రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. పద్మం చుట్టూ తిరుగుతుంది జుమ్మని నాదం చేస్తూ తుమ్మెద. ఎంతసేపు నాదం చేస్తుంది అంటే దాని మీద వ్రాలి మకరంద రసాన్ని ఆస్వాదనం చేయడం మొదలుపెట్టేటంత వరకు, అంటే జుమ్మనే నాదం వెలువడుతున్నంత వరకు మకరంద రస ఆస్వాదనం ప్రారంభం కాలేదన్నమాట. ఎప్పుడైతే పద్మం దొరికిందో, దాని మీద వాలిందో, మకరందాన్ని తాగడం మొదలుపెట్టిందో, ఇక తుమ్మెదకి జుమ్మనే నాదం లేదక్కడ. కేవలం మౌనంగా ఆస్వాదించడం మాత్రమే ఉన్నది. దైవానికి సంబంధించిన యథార్థమైన అనుభూతి కలిగిన చోట మాటలకు తావులేదు. ఈ మాటలన్నీ, ఈ సాహిత్యం కానీ ఈ వాంగ్మయం కానీ, ఈ వ్యాసరచన కానీ, ఈ కవితారచన కానీ, ఈ ప్రసంగాలు కానీ ఇవన్నీ ఉపరితలానికి చెందినవి మాత్రమే. ఇవన్నీ ఆ మౌనం అనే స్థితికి చేరాలి. మౌనం చైవాస్మి గుహ్యానాం అన్నాడు భగవద్గీతలో, విభూతి యోగంలో పరమాత్మ రహస్యాల్లో నేను మౌనాన్ని అన్నాడు. ఆ మౌనం అనే తత్వాన్ని వివరిస్తూ మౌనము ఎంత గొప్పదో చెబుతూ శంకరాచార్య స్వామి అద్భుతమైన మాట చెప్పారు దక్షిణామూర్తి స్తోత్రంలో. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతం వసత్ ఋషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం. చిన్ముద్ర అంటే ఏమిటో నేను చెప్పుకున్నాం. ఆ స్వామి, ఆచార్యస్వామి చిన్ముద్రను ధరించి ఉంటాడు గురువు. ఆ గురువు చిన్ముద్రను ధరించి దక్షిణామూర్తి రూపంలో అలా ప్రత్యక్షమైతే ఆయన సకలమైన జ్ఞానము ఒక గురువు యొక్క ఆకృతిని పొంది ఏది కనిపిస్తోందో అది అయి ఉన్నాడు. మనం తెలియక గురువులు చాలామంది ఉన్నారనుకుంటున్నాం, గురువు ఒకడే ఉంటాడు. అఖండమైన జ్ఞానమే గురువు. గురువుల దేహాలు ఎన్నైనా ఉండొచ్చు, ఒకే అఖండమైన జ్ఞానము గురువు అయితే ఆ గురువు ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క శరీరంతో వస్తాడు. కాబట్టి గురువుల దేహాలు ఎన్నైనా ఉండొచ్చు, గురువు మాత్రం ఎప్పుడూ ఒకడే ఉంటాడు. ఆ అఖండమైన గురువే దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు. అందువల్ల దక్షిణామూర్తి స్తోత్రంలో ఆయన అఖండమైన గురుతత్వ వైభవాన్ని వర్ణించారు. ఆ గురుతత్వం ప్రబోధించాలి అనుకుంటే ఈ మాటలతో పనిలేదు, మౌనంగానే వ్యాఖ్యానం చేస్తుంది. శిష్యులందరికీ కూడా సందేహాలు తొలగిపోతాయి. మాటలతో ఎంతో వివరిస్తేనో, ఎన్నో గ్రంథాలు తిరగవేస్తేనో, ఎన్నో శాస్త్రచర్చలు చేస్తేనో అర్థం కాని ఆత్మతత్వం దక్షిణామూర్తి మౌనంగా అలా ప్రకటిస్తూ ఉంటే ఆ మహానుభావుడి యొక్క దివ్యమైన శక్తి ప్రసార ప్రభావం కారణంగా శిష్యులందరికీ సందేహాలన్నీ తొలగిపోతున్నాయి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ. ఎక్కడైనా గురువుగారు పెద్ద వయసులో ఉంటాడు, శిష్యులు చిన్న వయస్సు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ గురువుగారు యువకుడుగా ఉన్నాడు, శిష్యులందరూ వృద్ధులుగా ఉన్నారట. ఓ వటవృక్షం దగ్గర కూర్చున్నారు, ఆయన గురువుగారు ప్రబోధం చేస్తున్నాడు. పోనీ ఏం చెప్తున్నాడండి గురువుగారు అంటే, గురోస్తు మౌన వ్యాఖ్యానం. గురువుగారేమో మౌనంగానే మాట్లాడుతున్నారు, మౌనంగానే వ్యాఖ్యానం చేస్తున్నారంటే మౌనమే వ్యాఖ్యానంగా చేస్తున్నారు తప్ప ఆయన ఏం మాట్లాడటల్లా. పోని శిష్యులు, గురువుగారు ఏం మాట్లాడరు ఏమిటండి, మీరు ఎంతో చెబితే కానీ మాకు అర్థం కాదు, అలాంటిది ఏమి మాట్లాడకపోతే ఎలా అనడం లేదు. వాళ్ళు బాగా అర్థమైనట్లుగా శిష్యాస్తు చిన్న సంశయ, మాకేమి సందేహాలు లేవు అన్నట్లుగా సందేహాలు తొలగిపోయిన ఆనందాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. నిశ్చయ జ్ఞానాన్ని కలిగిన వారుగా వాళ్ళు కనపడుతున్నారు. ఇది అద్భుతమైన విషయంగా మనకు గోచరిస్తుంది. కేవలం హృదయం ద్వారానే శిష్యుల హృదయంలో ఆధ్యాత్మికమైన జ్ఞాన జ్యోతిస్సును వెలిగింపచేయగలిగిన వాడు యథార్థమైన గురువు. ఆ గురువే దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు. ప్రపంచంలో ఏ గురువైనా దక్షిణామూర్తికి ప్రతినిధి అయిన వాడు మాత్రమే సుమా. ఈ సత్యాన్ని చెప్పడానికి ఆయన ఈ మాట ఉపయోగించారు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో తలమానికమైన స్తోత్ర రచనల్లో ఒకటిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి పెద్దలు తెలియచేశారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అనేది ప్రతి శ్లోకం చివర వస్తుంది ఒక మకుటంలాగా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. ఏ మానవుడు కూడా ఈ ప్రపంచాన్ని చూడడం లేదు. మరి దేన్ని చూస్తున్నాడు? తన మనస్సు అనే అద్దం మీద పడిన ప్రపంచం యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఒక్కొక్క మానవుడి మనస్సు మీద ఈ ప్రపంచం యొక్క ప్రతిబింబం ఒక్కొక్క విధంగా పడుతుంది. అందువల్లనే రమణ మహర్షి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ప్రపంచం ఎలా ఉంది అని అడిగేవారు. ప్రతివాడిని ప్రపంచం ఎలా ఉందని అడుగుతాడు ఏమిటి, ప్రపంచం ఒక్కొక్కసారి మారిపోతుంటుందే, నీ మనస్సు ఎలా ఉంది అంటే వాడు బాధపడతాడు. అందుకని ప్రపంచం ఎలా ఉంది అని అడుగుతాడు. అడిగితే ఒకటి అంటాడు, ప్రపంచం ఏంటంటే అందరూ దుర్మార్గులు, దోపిడీలు, అన్యాయాలు, హత్యలు, ఒక్కడు మంచివాడు లేడండి, ప్రపంచం సర్వనాశనం అయిపోయింది, చాలా దారుణంగా ఉంది గురువు గారు అంటాడు ఒకడు. ఒకడు అంటాడు, ప్రపంచం ఏం చెప్పమంటారండి, నేను ఒక్కడిని మంచివాడిని కానీ మిగతా వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళండి, ఒక్కడి కర్తవ్యం మీద శ్రద్ధ లేదండి అంటాడు. ఒకడు, ప్రపంచం విషాదంతో నిండిపోయిందండి, ప్రపంచమంతా దుఃఖమయమే అంటాడు. మరొకడు ప్రపంచానికి ఏమండి, సాక్షాత్తు పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో వచ్చింది, అంతా చాలా బాగుంది, మొత్తం అంతా పచ్చగా ఉంది, ఎంత చక్కగా ఉందో అంటాడు. ఒకే ప్రపంచం ఇన్ని రకాలుగా ఎలా ఉంది అంటే ప్రపంచం కాదు వీడి మనస్సు అన్నమాట. అందుకనే మనకి తెలుగులో అలవాటుగా ఒక మాట ఉంది, వాడు మన మధ్యనే ఉన్నాడు కానీ వాడి లోకంలో వాడు ఉన్నాడండి అంటాం. లోకము అంటే మనస్సు అన్నమాట. నారదుడు అన్ని లోకాలు తిరుగుతాడు అన్నారు, అంటే ఏదో ప్రవరాక్షుళ్లాగా పాదలేపనం పూసుకునో, లేకపోతే వీసా ఒకటి సంపాదించి పాస్పోర్ట్ సంపాదించి అన్ని దేశాలు తిరిగేవాళ్ళగా తిరుగుతాడని అర్థం కాదు. అన్ని లోకాలు తిరుగుతాడు అంటే అందరి మనస్తత్వాలు తెలిసినవాడు. లోకం అంటే మనస్సు. సత్యభామ మనస్తత్వం ఏమిటో తెలుసు. సత్యభామ అహంకారాన్ని తొలగించి ఆమె కథను ఓ కొలిక్కి తీసుకురావాలంటే ఎలా కథ నడపాలో ఆయనకు తెలుసు. కంసుడి అహంకారం ఎలాంటిదో తెలుసు. హిరణ్యకశిపుడి మనస్తత్వం ఎలాంటిదో తెలుసు. అందుకని నారదుడు ఏ పాత్ర పక్కన కనపడితే ఆ పాత్రకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు అనుకుంటారు మాకే అనుకూలంగా ఉన్నాడు నారదుడు అని. చివరికి ఆయన కలహాన్ని పుట్టించి గందరగోళం సృష్టించి చివరికి తాననుకున్నదే చేస్తాడు కానీ మరొకటి చేయడు. తద్వారా తాత్కాలికంగా కలహాన్ని పుట్టించిన పర్యవసానంగా జ్ఞాన ప్రబోధం చేసి నారం దదాతి ఇతి నారద జ్ఞాన ప్రదాత అవుతున్నాడు. ఆ నారదుడు అన్ని లోకాలు తిరుగుతాడు, త్రిలోక సంచారి అన్నారు. ఏదో మహతి అనే వీణ పట్టుకుని నారాయణ నామం చేస్తూ అన్ని లోకాలు తిరుగుతాడు అంటే ఊరికి తిరుగుతాడని అర్థం కాదు, అన్ని మనస్తత్వాలు తెలిసినవాడు అని. లోకం అంటే మనస్సు. శంకరాచార్య స్వామి అంటున్నారు, ఈ సమస్తమైన ప్రపంచము తన మనస్సులో అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకున్నట్లు చూసుకోవడమే తప్ప ఈ ప్రపంచాన్ని గురించిన యథార్థమైన స్థితిని మానవుడు గుర్తించలేడు సుమా. దీన్ని చూస్తూ ఉంటాడు. బహిరివోద్భూతం యథా నిద్రయా, ప్రపంచమంతా కూడా తనకు కల వచ్చినప్పుడు కలలో ఇమిడిపోయి ఉంటుంది, మెలకు వచ్చినప్పుడు యథార్థమైన స్థితి కనపడుతుంది. కలలో రకరకాల దృశ్యాలు కనపడతాయి, అవేవి యథార్థం కాదు. కానీ కలగంటున్నంతసేపు అవి యథార్థం అనిపిస్తుంది. కలలో నుంచి మెలకువలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇప్పటి వరకు నేను కలగన్నాను, అనవసరంగా కంగారు పడ్డానే, అంత భయంకరమైన పెద్ద తాచుపాము కనపడింది అనుకున్నాను, ఎక్కడ కాటు వేస్తుందో అనుకుని చెమటలు కూడా పట్టేస్తాయి వాడికి. మెలకు వచ్చి చూస్తే వాడికి చెమటలు పట్టుంటాయి. అంటే కలలో కనపడింది చూస్తున్నంతసేపు యథార్థం అనే భావాన్ని పొందాడు కాబట్టి. అలాగే కలలో ఇష్టమైన సన్నివేశాలు కనపడవచ్చు, ఆనందాన్ని కలిగించే సన్నివేశాలు, ఆకర్షణను కలిగించే సన్నివేశాలు, ఆసక్తిని కలిగించే సన్నివేశాలు, ఏవి కనపడినా మెలకువ వచ్చేటంత వరకే. ఎంత చక్కని మాట చూడండి, మెలకువ అనేది. మెలకువ అంటే తెలివి, జ్ఞానం. ఈ విషయంలో అతడు మెలకువ కలిగినవాడు అంటే దాని సులువు బలువులు బాగా తెలిసినవాడు అనమాట. మెలకువ రానంత వరకు, మెలకువ కలగనంత వరకు మనం మెలకువ అంటాం. కొంచెం అలా తూర్పు వైపుకు బాగా వెళితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వాళ్ళు నిద్రపోతున్న వాడికి మెలకు వస్తే తెలివి వచ్చింది అంటారు. అది కూడా చాలా మంచి మాట. వాడు బాగా నిద్రపోతున్నాడు, ఇప్పటికి పొద్దున 8 కానీ వాడికి తెలివి రాలేదు అంటారు. అంటే మామూలుగా స్పృహ కోల్పోతే వాడికి స్పృహ వస్తే తెలివి వచ్చిందని మనం అంటాం, కానీ నిద్రపోతుంటే మేలుకుంటే కూడా తెలివి వచ్చింది అంటారు. ఎందుకంటే నిద్రపోతున్నంతసేపు వాడికి తెలివి లేదు. తెలివి లేదు కాబట్టి నిద్రలో కనపడిన దృశ్యాలు, కలలో కనపడిన దృశ్యాలు యథార్థం అనుకుంటున్నాడు. నిద్ర నుండి మేల్కొన్నప్పుడు మాత్రమే, స్వప్నం కాక సత్యాన్ని సందర్శించగలిగిన స్థితి వచ్చినప్పుడు మాత్రమే యథార్థ దర్శనం కలిగినట్లుగా మానవుడికి గురువు అనుగ్రహం చేత ఈ ప్రపంచం ఒక కళ అనే సత్యం తెలుస్తుంది, యథార్థ దర్శనం చేయగలుగుతాడు. అదిగో అలాంటి దివ్యమైన స్థితిని ప్రసాదించగలిగిన ఆ గురుమూర్తిని నేను నమస్కరిస్తున్నాను అంటాడు. ఓ చిన్న విత్తనం భూమిలో పాతిపెట్టాం, పాతిపెట్టిన విత్తనంలో నుంచి పెద్ద చెట్టు వచ్చింది. ఆ విత్తనంలో ఇంత చెట్టు ఉన్నదా, దాగి ఉన్నదా, ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం వేరుగా చెట్టు వేరుగా ఉన్నదంటే మళ్ళీ ఈ చెట్టుగా ఎన్నో కాయలు కాచి ప్రతి కాయలోనూ ఈ ఇన్ని విత్తనాలు మళ్ళీ తయారవుతాయి. ఆ కాయకు సంబంధించిన ఏ విత్తనాన్ని పాతిపెట్టినా మళ్ళీ వస్తుంది. ఇది సృష్టి ధర్మం అన్నమాట. బీజము యొక్క లోపలి భాగంలో, విత్తనము యొక్క లోపలి భాగంలో సమస్తమైన చెట్టుకు సంబంధించిన సమగ్రమైన పదార్థము నిండి ఉన్నట్లుగా ఈ సృష్టి మొత్తం అణువు రూపంలో పరమాత్మ యొక్క దివ్యమైన మాయా విలాసం కారణంగా దాగి ఉంటుంది సుమా. ఈ సత్యాన్ని గురుమూర్తి యొక్క అనుగ్రహం ద్వారా మానవుడు గుర్తించగలుగుతాడు. మనకి కార్తీక మాసంలో శివాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆ పాత్రకి అన్ని రంధ్రాలు ఉండి మధ్యలో దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపాన్ని కప్పీల మీదుగా, తాడు మీదుగా బాగా ధ్వజస్తంభం చివరిదాకా తీసుకెళ్తారు. కింద నుంచి చూస్తే వెలుగుతున్న దీపపు కాంతులు కనిపిస్తాయి, కానీ దీపం కనిపించదు. దీపపు కాంతులు మాత్రం ఆ చిల్లుల్లో నుంచి కనిపిస్తాయి. ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా తీసుకుని శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం. ఎన్నో చిల్లుల పాత్రలో లోపల దాగి ఉన్న దీపము యొక్క కాంతులు మాత్రమే మనకు కనిపిస్తూ దీపం ఎలా కనిపించకుండా ఉంటుందో, చెవి అనే ఇంద్రియం ద్వారా వినడం, కన్ను అనే ఇంద్రియం ద్వారా చూడడం, చెయ్యి అనే ఇంద్రియం ద్వారా చేయడం, కాలు అనే ఇంద్రియం ద్వారా కదలడం, ఇలా కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా గొప్ప చైతన్యం వ్యక్తమవుతోంది. ఈ వ్యక్తమవుతున్న విషయం కనపడుతోంది, కానీ అసలైన చైతన్యాన్ని మానవుడు చూసే ప్రయత్నం చెయ్యాలి. వ్యక్తమవుతున్న వీటి ద్వారా లోపల దీపం ఒకటి వెలుగుతూ ఉన్నందువల్ల మాత్రమే ఆ చిల్లుల పాత్రలో నుంచి ఆ కాంతులు కనిపిస్తున్నాయి తప్ప వేరొకటి కాదన్నట్లుగా, లోపల ప్రాణశక్తి రూపంలో ఆత్మశక్తి అనే చైతన్యం దాగి ఉన్న కారణం చేతనే కన్ను చూడగలుగుతోంది, నోరు మాట్లాడగలుగుతోంది, చెవి వినగలుగుతోంది, చేయి చేయగలుగుతోంది, కాలు నడవగలుగుతోంది అనే సత్యాన్ని మానవుడు గుర్తించాలి. ఆ గుర్తింపును కలిగించే గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అంటూ ఈ విధంగా దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతమైన సృష్టి వైభవ తత్వాన్ని మానవుడికి కరతలామలకం చేసే గురువు దక్షిణామూర్తి రూపంలో అవతరిస్తున్నాడు అన్న అద్భుత సత్యాన్ని ఆచార్య శంకరుడు ఆవిష్కరించారు. పద్మపాదుడు ఒక శిష్యుడు, హస్తామలకుడు మరొక శిష్యుడు, తోటకాచార్యులు ఇంకొక శిష్యులు, సురేశ్వరాచార్యుడు మరొక శిష్యుడు, ఈ నలుగురు ప్రధాన శిష్యులయ్యారు. ఆయన మండనమిశ్రుణ్ణి సురేశ్వరాచార్యుడిగా మార్చుకుని శిష్యుడిగా చేసుకుని ఆ ఉభయ భారతికి కృతజ్ఞత చెప్పి శృంగేరి పీఠంలో శారదామూర్తి రూపంలో ఆమెను శ్రీచక్ర ప్రతిష్ఠితం చేయడానికి శంకరాచార్య స్వామి తీసుకున్న నిర్ణయం కారణంగానే శృంగేరి క్షేత్రం మనకు లభించింది. శృంగేరి క్షేత్రానికి మూలకారకుడైన మహానుభావుడు జగద్గురువైన ఆదిశంకరులు అని శంకరుల చరిత్ర మనం చూసినప్పుడు తెలుస్తుంది. ఈ నలుగురు శిష్యులు విష్ణుమూర్తికి నాలుగు బాహువుల్లాగా, ఋగ్ యజు సామ అధర్వణ వేదాలు నాలుగు వేదాల్లాగా, బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాల్లాగా, సనక సనందన సనత్సుజాత సనత్కుమారులనే పేర్లు కలిగిన నలుగురు బ్రహ్మమానస పుత్రుల్లాగా వైభవపేతమైన స్థితిని కలిగి ధర్మార్థ కామమోక్షాలు ఎలా ఒకే జీవుడికి సంబంధించినవో ఒకే గురువుకి ఈ నలుగురు శిష్యులు అనుబంధంగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు గురువుగారి ద్వారా వీళ్ళు కూడా లోకానికి చేశారు అని పద్మపాదుల వారు బ్రహ్మసూత్ర భాష్యం శంకరాచార్యుడు వారు రాస్తే దానికి వార్తికని రాశారు, పంచపాదిక అనే పేరుతో టీక రాశారు ఆయన. సోదర శిష్య బృందంతో పద్మపాదులు ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళారు. సోదరులు శిష్యులు అందరూ కలిసి గురువుగారే చెప్పారు తీర్థయాత్రలు చేసిరావయ్యా అని. ఆయన తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళాడు. దారిలో కొంత దూరం వెళ్ళాక కావేరీ నదీ తీరంలో మేనమామగారు తటస్థపడ్డారు. ఆ మేనమామగారి ఇంటికి వెళ్ళాడు. ఆ మేనమామగారికి మేనల్లుడు సన్యాసదీక్ష స్వీకరించి గురువుగారికి శంకరాచార్యుల వారికి శిష్యుడిగా మారిపోయి అద్వైతంలోకి చేరిపోవడం ఆయనకి ఇష్టంగా లేదు. కానీ ఏం మాట్లాడకుండా లోకమంతా గౌరవిస్తుంటే ఈ పద్మపాదుణ్ణి తాను కూడా అందరినీ గౌరవించి తన ఇంటికి ఆహ్వానించాడు భిక్షకి. చాలామంది చిన్నప్పుడు ఈ పద్మపాదుడితో కలిసి తిరిగిన వాళ్ళు మా పద్మపాదుడు ఇంతటి వాడైపోయాడని సంతోషపడ్డవాళ్ళు, అయ్యో ఇలా సన్యాసి అయిపోయాడని దిగులు పడ్డవాళ్ళు, ఆయన ఒకసారి తాకి ముచ్చటపడ్డవాళ్ళు, ఆయన పాదాలకు నమస్కరించి సంతోషపడ్డవాళ్ళు, మా మిత్రుడే ఇంతటి వాడయ్యాడని చెప్పుకున్నవాళ్ళు, ఇలా చిత్ర విచిత్రమైన సన్నివేశాలు అక్కడ జరుగుతూ ఉంటే ఈ మేనమామ మాత్రం పైకి తన మనస్సులో భావాన్ని ఏం వ్యక్తం చేయకుండా అలా ఉన్నాడు. పైకి ఆదరిస్తున్నట్టు ఆతిథ్యమిస్తున్నట్టు కనపడ్డాడు. తన వెంట ఈ పంచపాదిక అనే పేరు కలిగిన ఈ గ్రంథాన్ని తీసుకువెళ్తున్నాడు పద్మపాదుడు. ఆయన అన్నాడు, మేము ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి, చాలా యాత్రలు చేయాలి, నా బహిష్ప్రాణం నా ఆరో ప్రాణంగా భావిస్తున్నాను, దీన్ని నా పంచప్రాణాలు ఇందులో పెట్టానేది ఆరో ప్రాణంగా భావిస్తున్నాను, ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా భద్రపరచు మావయ్యా, తిరిగి వచ్చేప్పుడు తీసుకుంటాను అన్నాడు. ఓ దానికి ఏమయ్యా వెళ్ళిరమ్మన్నాడు. ఆయన బాగా ఆలోచించాడు. శంకరాచార్యుల వారిని ఎలాగో ఎదుర్కోలేకపోయాము, ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ఖండించలేకపోయాము, కర్మవాదాన్ని ప్రతిష్ఠించలేకపోయాము, కానీ కనీసం ఆ శిష్యుడైన పద్మపాదుడు రాస్తున్న ఈ గ్రంథాన్నైనా అడ్డుకోగలిగితే కొంతవరకు ఎదిరించడానికి అవకాశం ఉంటుంది అని భావించి లోకాన్ని నమ్మించడానికి ఆయన తన ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు. ఆ ఇల్లు తగలబడిపోయింది. తిరిగి పద్మపాదుడు వచ్చేవేళటికి ఇల్లు తగలబడిపోయిందని గొల్లుమన్నాడు. నా ఇల్లు తగలబడిపోయినందుకు నేను బాధపడ్డలేదయ్యా, నీ గ్రంథం భస్మమైపోయినందుకు దిగులు పడుతున్నాను అని దుఃఖాన్ని నటించాడు అని చరిత్రలో కొంతమంది ఈ విషయాన్ని చెప్పారు. అలా ఈ గ్రంథం లుప్తమైంది. పద్మపాదుడు వచ్చి చాలా బాధపడ్డాడు. శంకరాచార్య స్వామి సన్నిధికి వెళ్ళాడు. ఆయన కేరళ ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకుని తన దుఃఖం అంతా వ్యక్తం చేశాడు. శంకరాచార్యులు వారు అన్నారు, ఏం బాధపడకు, ఈ శంకర భాష్యానికి నువ్వు టీక పంచపాదిక అనే పేరుతో రాస్తున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఏం రాసావో నాకు చెప్తూ ఉండేవాడివి, అదంతా నాకు బాగా జ్ఞాపకానికి ఉంది, నేను మళ్ళీ చెప్తాను నువ్వు రాసుకోని ఆయన మొత్తం అంతా మళ్ళీ చెప్పేస్తే రాసేసుకున్నట్టు. అంత అపారమైన ధారణ శంకరాచార్యుల వారికి ఉంది అని. ఇంతకంటే ఆశ్చర్యకరమైన సన్నివేశం శంకరాచార్యుల వారి ధారణను గురించి తెలియచేసేది. అది అసాధారణమైన ధారణ అనిపిస్తుంది తప్ప మామూలు మానవ మాత్రలకు ఉండే ధారణ కాదు. మహానుభావులైన వారిలో ఇలాంటి ధారణ కనిపిస్తుంది. అది కేవలం జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయం కాదు, అది అతీంద్రియ శక్తికి సంబంధించిన విషయం. శంకరాచార్యుడు చాలా చిన్న వయస్సులో బాలశంకరుడుగా ఉండగా కేరళ రాజైన రాజశేఖరుడు తాను 3 సంస్కృత నాటకాలు రాశానని శంకరాచార్య స్వామికి చూపించి ఆయన ప్రశంస పొందాడు. కొన్ని కారణాల వల్ల కొంతకాలం తర్వాత ఆ గ్రంథాలు దెబ్బతిన్నాయి. ఆయన చాలా బాధపడుతున్నాడు. శంకరాచార్యుల వారు చాలా కాలం తర్వాత కేరళకు వచ్చారు, కేరళ ప్రాంతానికి వచ్చారు. ఆ రాజశేఖరుడికి ఆ విషయం తెలిసింది. శంకరాచార్యుల వారిని చూస్తే మనశ్శాంతి కలుగుతుందని వచ్చాడు. చిన్నప్పుడు ఎప్పుడో తనకు ఈ నాటకాలు వినిపించాడు. శంకరాచార్యుల వారు ఆయన్ని కుశల ప్రశ్నలు వేసి పలకరించి, ఏం మహారాజా మీ నాటకాలు లోకంలో బాగా ప్రచారానికి వచ్చాయా, అవి ప్రయోగయోగ్యంగా ఉన్నాయా, అన్ని చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయా, మీకు సంతోషంగా ఉందా అని పలకరించాడు. వెంటనే రాజశేఖరుడు అనే ఆ రాజు గొల్లుమన్నాడు, నేనేమిటి, నాటకాలేమిటి, ప్రచారమేమిటి, అసలు అవి మిగిలితే కదా, అవి అగ్నికి ఆహుతయిపోయాయి ప్రమాదవశాత్తు, నేను చాలా నష్టపోయాను, ఎంతో శ్రమపడి సృష్టించుకున్న నా సాహిత్యం అంతా కూడా లుప్తమైపోయింది, నాశనమైపోయింది అని బాధపడ్డాడు. శంకరాచార్యుల వారు ఆ రాజుగారిని ఓదార్చి, మీరేం దుఃఖపడకండి, నేను బాగా చిన్నప్పుడు మీరు తీసుకొచ్చి నాటకాలన్నీ నాకు చూపించారు కదా, ఆ నాటకాల్లో ఉన్న ప్రతి అక్షరం నాకు గుర్తే, నేను చెప్తాను మీరు వెళ్ళి రాసుకునే ఏర్పాటు చేయండి అని మొత్తం 3 నాటకాలు పరిపూర్ణంగా ఆయన చెప్తే రాజుగారు రాయించుకునే ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఆ నాటకాలు సంపాదించాడు అని శంకర విజయ గాథ మనకు చెప్తోంది. ఈ సన్నివేశాల్లో కనపడే శంకరాచార్యుల వారిలో వ్యక్తమయ్యే ధారణ కేవలం జ్ఞాపక శక్తికి సంబంధించిన అంశం కాదు. జ్ఞాపక శక్తికి సంబంధించి చాలా రకాల సూచనలు మేము ఇస్తాం, చాలా రకాల రహస్యాలు మేము తెలియజేస్తాం. ఇది ఒక కోర్సుగా ఇవాళ చెప్తున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన వ్యవహారం కాదు శంకరాచార్యుల వారి జ్ఞాపక శక్తి. అది అతీంద్రియమైన ఒక దివ్య జ్ఞానంలో భాగంగా మాత్రం ఉన్న ఒక గొప్ప లక్షణం. ఆ లక్షణం ఆధారంగా ఆయన పంచపాదికని శంకరాచార్యుల వారి దగ్గరకు వచ్చిన కేరళ రాజైన రాజశేఖరుడి నాటకాలను కూడా పునఃసృష్టి చేయించగలిగారు శంకరాచార్యస్వామి. అలాగే హస్తామలకుడు ఎన్నో స్తోత్రాలు రాశాడు చాలా సులభమైన శైలిలో, అద్వైత తత్వాన్ని వివరించడానికి గురుస్తుతి చాలా గొప్పగా రాశాడు. ఆయన ఉపనిషత్తుల సారవంతా నిరూపిస్తూ శృతిసార సముద్ధరణం అనే గ్రంథాన్ని రాశాడు. అద్వైత సిద్ధాంతాన్ని ఉపనిషత్తుల ద్వారా అర్థం చేసుకోవడానికి ఆ హస్తామలకుడు రాసిన ఆ గ్రంథం చాలా ఉపయోగపడుతుంది అని సంప్రదాయజ్ఞులు తెలియజేస్తారు. అలాగే సురేశ్వరాచార్యుడు బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తికను రాశాడు శ్లోక రూపంలో. అలాగే గురువుగారు శంకరాచార్యుల వారు బృహదారణ్యకోపనిషత్తుకి తైత్రీయ ఉపనిషత్తుకి భాష్యరచన చేస్తే ఆ భాష్యాలకు ఆయన వార్తికాలు రాశాడు. అలాగే దక్షిణామూర్తి స్తోత్రానికి ఆయన వార్తికను రాశాడు. ఇలా ఎక్కువగా వార్తికాలు రాయడం చేత ఆయనకి వార్తికారుడు అనే పేరు వచ్చింది. అయితే ఆయన నైష్కర్మ్య సిద్ధి అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాశాడు. అలాగే తోటకాచార్యుల వారు కూడా ఆనందగిరి అనే పేరుతో అద్వైత తత్వానికి సంబంధించిన ఎన్నో గ్రంథాలకు టీకలు రాశాడు. ఇలా ఈ ప్రధాన శిష్యులు 4 ఆ అద్వైత వాంగ్మయానికి సంబంధించిన గురువు శుశ్రూష చేస్తూనే అద్వైత తత్వానికి కూడా సేవలు అందిస్తూ ఆ ధర్మం లోకంలో విశిష్టంగా వ్యాపించడానికి గురువుగారు చూపిన మార్గంలో ముందుకు నడుస్తూ ఉంటే ఈ శిష్యులందరినీ వెంట పెట్టుకుని ఆసేతు హిమాచలము శంకరాచార్య స్వామి ఎన్నిమార్లు పర్యటించారో, పర్యటించినప్పుడల్లా ఆయన రాజు ఎలా ఉన్నాడు, ప్రజలు ఎలా ఉన్నారు, సమాజం ఎలా ఉంది పరిశీలించాడు. చూడండి, అద్వైత జ్ఞానాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండి అద్వైత జ్ఞానాన్ని లోకానికి ప్రబోధించడం కోసమే అవతరించిన మహానుభావుడికి రాజుగారు ఎలా ఉంటే, ప్రజలు ఎలా ఉంటే, సామాజిక పరిస్థితులు ఎలా ఉంటే, ఆ గ్రామంలో ఆ నగరంలో మత గురువులు ఎలా ప్రవర్తిస్తే, కానీ ఆయన అన్నీ పరిశీలించాడు. ఎందుకంటే లోకం బాగుండడమే మహానుభావులైన గురువుల యొక్క లక్ష్యం. కేవలం నేనొక్కడిని మోక్షాన్ని పొందుతాను, లోకం ఏమైపోయినా పర్వాలేదు అనుకునేవాడు యథార్థమైన సద్గురువు కాదు. లోకాన్ని సంస్కరించడానికి, లోకానికి మంచి చేయడానికి తాను పొందిన జ్ఞానాన్ని వినియోగిస్తాడు ఉత్తముడైన గురువు. అందుకని ఆయన పరిశీలించాడు. పరిశీలిస్తే ఆయనకి చాలా బాధ కలిగింది. ప్రభువుల ప్రవర్తన, ప్రజల తీరుతెన్నులు చాలా అసంతృప్తిగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ప్రజలకు మంచి చేయడం కోసం పుట్టిన మతాలు, మత ఆచార్యులు కూడా అరలుగట్టుకుని ఎవరికి వారు సమాజాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి కావలసిన తీరులో ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రశాంతతను ప్రసాదించవలసిన ఆచార్యులే అశాంతికి దోహదం చేస్తున్నారని గుర్తించి ఆయన చాలా బాధపడ్డాడు. ఒక ఆయన విష్ణుభక్తుడు, విష్ణువే గొప్పవాడంటాడు. ఒక ఆయన శివభక్తుడు, శివుడే గొప్పవాడంటాడు. శివుడికి విష్ణువుకి తేడా లేదయ్యా, ఒకడే శివుడన్న పేరుతో విష్ణువు అన్న పేరుతో ఉన్నాడు అనే సత్యాన్ని ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. ఈ సందర్భంలో ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యరచన చేసి అంతటా వ్యాపించిన వాడే విష్ణువు, అంతటా అంటే శివాలయాలలో శివలింగము రూపంలో కూడా అనే భావాన్ని చక్కగా ధ్వనింపజేశాడు. పరమాత్మ అంతటా వ్యాపించినప్పుడు ఆయనకు విష్ణువు అని పేరు. విష్ణువు అంటే సర్వ అంతర్యామి. భగవంతుడికి రెండు విశేషణాలు ముఖ్యమైన ఉన్నాయి, చాలా విశేషణాలు ఉన్నాయి, అందులో రెండు ముఖ్యమైన ఉన్నాయి. ఒకటి, అంతటా వ్యాపించి ఉండే గుణం. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేటప్పుడు ఆయనకు విష్ణువు అని పేరు. ఇది పేరు కాదు, విశేషణము సుమా, ఆ లక్షణాన్ని చెప్పేది. మరో లక్షణం కూడా ముఖ్యమైనది ఉంది ఆయనకి, మంగళప్రదమైన స్థితి కలిగిన వాడు, దాన్ని ప్రసాదించేవాడు, అప్పుడు ఆయనకి శివుడు అని పేరు. అంటే ఒకే పరమపురుషుడికి శివుడన్న విశేషణము, విష్ణు అన్న విశేషణము ఉంది, కానీ శివుడు వేరు విష్ణువు వేరు కాదు సుమా. అందుకే ఒకే వేదంలో నమ శివాయచ శివతరాయచ మయస్కరాయచ మయోభవాయచ అనే మాట కనపడుతుంది. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం అనే మాట కనపడుతుందని వేద ధర్మము ఆధారంగా గొప్ప సమన్వయం చేస్తూ అంతటా నిండినవాడే విష్ణువు. అంటే శివాలయాలలో శివలింగం రూపంలో ఉన్నది కూడా విష్ణువే. శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శిస్తే విష్ణువుకి ద్రోహం చేశానని ఎవడైనా అనుకుంటే అది చాలా పొరపాటు. అతడు శివుణ్ణి వెక్కిరించినట్లు కాదు, అతడు నిజంగా విష్ణువుకి ద్రోహం చేసినట్లే శివాలయానికి వెళ్ళకపోతే. ఎందుకని, విష్ణువు అంటే సర్వాంతర్యామి, ఈయన శివాలయానికి వెళ్ళడు. ఎందుకని, శివాలయంలో విష్ణువు లేడు, మరెవడెవడో వేరే వాడెవడో ఉన్నాడు శివుడు అని కదా వెళ్ళలేదు. శంకరాచార్యస్వామి అన్నారు, అలా వెళ్ళని వైష్ణవుడు విష్ణు భక్తుడు విష్ణువుకే ద్రోహం చేస్తున్నట్లు. ఎందువల్ల అంటే, విష్ణువు సర్వాంతర్యామి కానీ శివాలయాల్లో మాత్రం లేడు అని సిద్ధాంతం చేసినట్టు. విష్ణువు సర్వాంతర్యామి ఎక్సెప్ట్ ఇన్ శివాలయాస్, అంటే విష్ణువు యొక్క సర్వాంతర్యామిత్వాన్ని ఈ విష్ణు భక్తుడు కించపరిచాడు అనమాట, తగ్గించేశాడు. శివాలయాల్లో మాత్రం ఆయన లేడు అని చెప్పినట్టయింది. కాబట్టి ఎవరికి ద్రోహం చేశాడు, ఎవరికి అపచారం చేశాడు, తన ఆరాధ్య దైవమైన విష్ణువుకే అపచారం చేసినట్లు. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించాలి అని, మానవులు ఆరాధిస్తున్న ఆరాధ్యమూర్తులుగా కనపడుతున్న దేవతా రూపాలు, నామరూపాలు వేరుగా ఉన్నా అన్ని నామరూపాలలోనూ ఒకే తత్వం దాగి ఉన్నదని ఆరాధించుకునే మానవులకి పంచాయతన పూజా విధానాన్ని అనుగ్రహించాడు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక, ఇందులో ఎవరో ఒకరు నీకు ఆరాధ్యదైవంగా ఉండొచ్చు, ఇష్టదైవంగా ఉండొచ్చు, అభ్యంతరమేం లేదు. ఆ ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకో, మిగిలిన పరివార దేవతలుగా చుట్టూ పెట్టుకో. వీళ్ళందరూ ఒకటే అనే సత్యాన్ని కలిగి ఉండు, నీ ఇష్టదైవాన్ని నువ్వు ఆరాధించుకో. ఒకడు గణపతిని మధ్యలో పెట్టుకుంటాడు, గాణాపత్యం అన్నారు దాన్ని. ఒకడు సూర్యుడిని మధ్యలో పెట్టుకుంటాడు, సౌరం అన్నారు. ఒకడు అంబికను మధ్యలో పెట్టుకుంటాడు, శాక్తేయం అన్నారు. ఏ మార్గాన్ని అనుసరించినా ఒకే దేవతామూర్తిని ఆరాధిస్తున్నట్లు అనే సత్యాన్ని చెప్పడానికి పంచ ఆయతన పూజా విధానం. మన ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగితే పూర్వకాలం పల్లకీలు ఉండేవి. ఎవడు పెళ్లి కొడుకైతే వాడు పల్లకీలో కూర్చుంటాడు, కిందటి సంవత్సరం పెళ్ళైన అన్నయ్య ఇప్పుడు కింద నడుస్తాడు. ఇదేమిటంటే, ఇదివరకు ఈయన కదా పల్లకెక్కాడు, ఇప్పుడు ఆయన ఎక్కడం లేదంటే ఎక్కకపోవడం లేదు. ఇదివరకు ఆయన పెళ్ళైనప్పుడు ఆయన ఎక్కాడు. వీళ్ళ తమ్ముడు ఉంటాడు, తర్వాత సంవత్సరం వాడు పెళ్ళైనప్పుడు వాడు ఎక్కుతాడు. ఎవడు పెళ్లి కొడుకైతే వాడు పల్లకిలో ఉంటాడు, మిగతా వాళ్ళు పక్కన నడుస్తారు, కానీ హెచ్చు తగ్గులేం లేవు. ఏ దైవం ఇష్టదైవంగా ఉందో ఆ దైవాన్ని మధ్యలో పెట్టుకుంటావు, మిగతా దేవుళ్ళని చుట్టూ పెట్టుకుంటావు. వీళ్ళ మధ్య హెచ్చు తగ్గులు కానీ తేడా కానీ లేదు, ఒకటే అనే సత్యం తెలియచేయడానికి ఆయన పంచ ఆయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీంతోపాటు తర్వాత షణ్మత స్థాపనాచార్యుడయ్యాడు. ఆరు దర్శనాలకు ఏకత్వాన్ని ప్రసాదించాడు. వైశేషిక దర్శనం, న్యాయ దర్శనం, మీమాంసా దర్శనం, వేదాంత దర్శనం, ఇలా ఉన్న ఆరు రకాలైన దర్శనాలకు ఏకత్వాన్ని ప్రసాదించి షణ్మత స్థాపనాచార్యుడయ్యాడు. అలాగే ఈ పంచాయతన పూజా విధానంతో పాటుగా ఆరవదైన కుమారస్వామిని సుబ్రహ్మణ్య ఆరాధనా విధానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టాడు. కొన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజల విశ్వాసాలను సంరక్షించి వారిని కూడా అద్వైత మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి ఆకర్షించడానికి. ఇలా తిరుగుతూ ఆదిశంకరులు పంచాయతనాన్ని ప్రవేశపెట్టి సామాన్య మానవుల హృదయాలలో ధర్మం పట్ల సమగ్రమైన యథార్థమైన దృక్పథాన్ని ప్రవేశపెట్టడానికి వీలుగా, అందరినీ ఒకే తాటి మీద నడిపించడానికి వీలుగా కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తూ శృంగేరి ప్రాంతానికి వచ్చారు. శృంగగిరి అని దానికి పేరు. ఋష్యశృంగుడు అక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఆ పేరు వచ్చిందన్నారు. అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం కనపడింది. ఒక కప్ప ప్రసవ వేదన పడుతోంది. కప్ప కనపడితే చాలు మింగేయడానికి సిద్ధపడే పాము ప్రసవ వేదన పడుతున్న ఆ కప్పకు ఎండ బాధ కలగకుండా తన పడగ బాగా విప్పార్చి ఆ పడగ నీడలో కప్ప సుఖప్రసవం అయ్యేటట్లుగా సహకరిస్తోంది. ఈ దృశ్యం చూసి శంకరాచార్యస్వామి అనుకున్నారు, మానవ లోకంలో విభేదాలతో లుకలకలాడుతున్న సమాజంలో ఏకత్వాన్ని ప్రతిపాదించడానికి, ఇదిగో ఈ ప్రదేశం చాలా పవిత్రమైన ప్రదేశము, ఇక్కడ ఈ ధర్మం కనపడుతోంది, సహజమైన వైర స్వభావాన్ని కలిగి ఉన్న ఈ జంతువులు వైరాన్ని మరచిపోయి ఇలా సామరస్య భావాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి మానవుల మధ్య కూడా వైరం తొలగిపోయి సామరస్యం ఏర్పడి సత్య సందర్శనం కలగడానికి ఇదిగో ఈ ప్రదేశం ద్వారా జ్ఞానాన్ని లోకానికి ప్రబోధించడానికి మంచి అవకాశం ఉంటుంది అని అక్కడ దక్షిణ ఆమ్నాయ పీఠాన్ని స్థాపించి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని మహామంత్రంగా సురేశ్వరాచార్యుల వారికి ఇచ్చి ఆయన శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు. మొట్టమొదటిలో చెప్పుకున్న నాలుగు దిక్కుల నాలుగు విశిష్టమైన పీఠాలను ఆయన ఏర్పాటు చేశారు అని. అద్వైత సిద్ధాంతానికి అనుగుణంగా జీవో బ్రహ్మైవ నాపరః బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే మాటలు ఆధారంగా, ఆ వేద మంత్రాలు ఆధారంగా, ఉపనిషత్ సూక్తులు ఆధారంగా పరమాత్మ ఒక్కడే, అతడే దేవుడు, జీవుడు పరమాత్మ కన్నా భిన్నమైనవాడు కాదు, కనపడుతున్న ఈ ప్రపంచమంతా ప్రపంచం వలె కనపడుతోంది కానీ కేవలం పరమాత్మ మాత్రమే, ఆయనే సత్యము, ఈ ప్రపంచమంతా అసత్యము అనలేదు, మిథ్య అన్నాడు. ఈ మిథ్య అనేదాన్ని చాలామంది వెక్కిరించారు, కళ్ళకు కనపడుతుంటే మిథ్య అంటారు ఏమిటండి, కనపడుతోంది కదా అని. మిథ్య అంటే లేదు అని అర్థం కాదు, కాదు అని అర్థం. నా చేతిలో ఉన్నది ఉంగరం, ఉంగరం అనుకోవడం మిథ్య, ఇది బంగారం అనడం సత్యం. ఎందువల్ల, ఈ ఉంగరాన్ని అగ్నిలో పడవేస్తే ఉంగరం లక్షణం దీనికి పోయింది, బంగారం లక్షణం పోలేదు. ఆ ఉంగరాన్ని మళ్ళీ చెవికమ్మలుగా మార్చుకోవచ్చు, నాలుగు ఉంగరాలు కలిపి చిన్న గొలుసుగా తయారు చేసుకోవచ్చు, ఓ గొలుసుని మళ్ళీ నాలుగు ఉంగరాలుగా మార్చవచ్చు. నగతనం పోయింది కానీ నగ యొక్క లక్షణం, ఆభరణం యొక్క ఆకారం మారుతోంది కానీ బంగారము అనే దాని లక్షణం మారలేదు, మారుతూ ఉండే లక్షణం కలిగింది కాబట్టి ఉంగరం మిథ్య అంటే ప్రస్తుతానికి ఉంగరంలా కనపడుతోంది. ఇది ఉంగరం కాదు సుమా, అసలు బంగారము. ఉంగరం లేదు అని కాదు, ఉంగరం కాదు అని అర్థం. మరి ఏమిటయ్యా ఇది బంగారం, ఉంగరంగా మారకముందు ఇది బంగారమే, ఉంగరం యొక్క రూపాన్ని మార్చివేసిన తర్వాత కూడా ఇది బంగారమే, అలాగే ఇది జీవుడి రూపంలో జగత్తు రూపంలో కనపడుతున్నప్పుడు ఇలా కనపడేట్టుగా ఏర్పడడానికి ముందు పరబ్రహ్మే, ఇది లయమైపోయింది అనుకున్న తర్వాత కూడా పరబ్రహ్మే, మధ్యలో జగత్తు రూపంలో కనపడుతోంది సుమా. జగత్తు మిథ్య అంటే అర్థం అది. అంతేగాని కళ్ళకు కనపడుతున్న జగత్తును మిథ్య అంటారు ఏమిటండి శంకరాచార్యుల వారు? అద్వైత సిద్ధాంతం ప్రకారం ఇది మిథ్య అంటే ఎలా అంగీకరిస్తామని హేతువాదులం అనుకుని, మేమేదో హేతుబద్ధంగా వాదిస్తున్నాం అనుకుని కొందరు వేసే ప్రశ్న, పొరపాటు పడి వేస్తున్న ప్రశ్న. మిథ్య అంటే లేదు అని కాదు, కాదు అని మాత్రమే అర్థం. అలా మిథ్యావాదాన్ని ప్రవేశపెట్టి జగత్తు యొక్క అశాశ్వతత్వాన్ని, పరబ్రహ్మ యొక్క శాశ్వతత్వాన్ని, పరబ్రహ్మే జగత్తు రూపంలో కనిపిస్తున్నాడు అనే సత్యాన్ని లోకానికి వ్యక్తం చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన ఆ మహానుభావుడు మరెన్నో దివ్యాద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించాడు, అద్భుతమైన స్తోత్ర రచనలు చేశాడు. మరి శంకరాచార్యుల వారు అనగానే, ఆయన స్తోత్రాలు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి శివానందలహరి, సౌందర్యలహరి, చాలా అద్భుతమైన రచనలు. అమ్మవారిని గురించి చెబితే అయ్యవారికి సంతోషం కాబట్టి ఆయన అమ్మవారిని గురించి చెప్పాడు, అయ్యవారిని కీర్తిస్తే అమ్మవారు ఆనందిస్తుంది కాబట్టి అయ్యవారిని కీర్తించాడు. చాలా ఆశ్చర్యకరమైన రచనలు చేశాడు ఆయన. శివానందలహరి అని పేరు పెట్టాడు, శివా అంటే అమ్మవారు, అమ్మవారికి ఆనందలహరి. అమ్మవారికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? అయ్యవారిని గురించి చెప్పినప్పుడు కలుగుతుంది. అయ్యవారికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? అమ్మవారిని గురించి చెప్పినప్పుడు కలుగుతుంది. అందుకని అయ్యవారి స్తోత్రమైన శివానందలహరిని అమ్మవారి పేరుతో ప్రారంభించాడు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని, కళ అంటే అమ్మవారు. మరి అమ్మవారికి సంబంధించిన సౌందర్యలహరిని అయ్యవారి పేరుతో ప్రారంభించాడు. శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. అయ్యవారి స్తోత్రాన్ని అమ్మవారి పేరుతో ప్రారంభించి, అమ్మవారి స్తోత్రాన్ని అయ్యవారి పేరుతో ప్రారంభించి, అమ్మవారికి అయ్యవారికి మధ్య ఉన్న సామరస్య వైభవాన్ని, ఆది దంపతులుగా ఉన్న ఆ జగన్ మాతాపితరుల యొక్క దివ్య వైభవాన్ని శివానందలహరి ద్వారా, సౌందర్య లహరి ద్వారా ఆయన లోకానికి అనుగ్రహించాడు. అద్భుతమైన సృష్టి తత్వం మొత్తాన్ని, అద్వైత సిద్ధాంతం మొత్తాన్ని చెప్పడానికి ఎన్నో అక్కర్లేదు, ఒక 10 శ్లోకాల్లో చెప్పొచ్చు అని దశశ్లోకి అని చెప్పాడు. 10 శ్లోకాలు కూడా అక్కర్లేదయ్యా, అసలు ఒకే ఒక్క శ్లోకంలో చెప్పొచ్చు అని అద్వైత తత్వం మొత్తాన్ని అలా సారభూతంగా పిండి ఏకశ్లోకి, దాని పేరు కూడా ఏకశ్లోకి, ఒకే శ్లోకం, అలా ఏకశ్లోకి అనే రచన చేశాడు ఆ శివానందలహరి, సౌందర్యలహరి. ఏకశ్లోకి మొదలైన గ్రంథాల్లో ఉండే విశేషాలను, అనంతర కథాక్రమాన్ని, శంకరాచార్యుల వారు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించి జగద్గురువై లోకానికి అందించిన దివ్య వైభవాన్ని రేపటి రోజు జరిగే ప్రవచనంలో విన్నవించుకుంటారని భక్త మహాశయులకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం, సమస్త సన్మంగళాని. ఎస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా.
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం.